சிவாய் நம, சிவாய் நம, ஓம் நம சிவாய். சிவாய் நம, சிவாய் நம, ஓம் நம சிவாய். சிவாய் நம, சிவாய் நம, ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே ஸ்ரீராமகிருஷ்ணாய, ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய. பிரிவின் ஆத்ம பந்தர், ఈ నూతన సంవత్సరంలో భగవంతుడు మీకు అందరికీ మోక్ష మార్గం చూపిస్తాడని, ఆయన ఆశీస్సులు మీ అందరికీ అందజేస్తాడని, అందుతాయని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఇంకా ఇది పెద్దలు చెప్తా ఉంటారు, శ్వాస పోయినా ఈశ్వరుడి పట్ల విశ్వాసం పోకుండా చూసుకోము. మనకి మోక్షానికి దారి కనపడటం చాలా కష్టం, ఈశ్వరుని దయ లేకపోతే, అనుగ్రహం లేకపోతే. అది మన తెలివితేటల వల్ల కనపడేది ఏం కాదు. లోపల చైతన్యం పనిచేయటం వల్లే ఈ బుద్ధి పనిచేస్తోంది, ఇంద్రియాలు పనిచేస్తోంది, ఈ శరీరం పనిచేస్తోంది. చైతన్యం లోపల, చైతన్యం లేకపోతే, అంతర్యామిగా ఈశ్వరుడు లేకపోతే అన్ని జడమే, బుద్ధి జడం, ఇంద్రియాలు జడం, మనస్సు జడం, శరీరం జడం. ఆ గాలి కాస్త పక్క తప్పుకుంటే ఈ శరీరమే శవం, దీన్ని శ్మశానంలో పడేస్తారు. ఎక్కడో చోట పడేయాలి కదా, ఎక్కడో చోట పడేస్తారు. మనం ప్రాక్టికాలిటీ నేర్చుకోవాలి. ఇప్పుడు దేహము నేను అనే తలంపు మనకు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఇష్టాలకి, అయిష్టాలకి, లోకాన్ని లోక ప్రభావం మనమే పడకుండా చూసుకోవడం చాలా కష్టం. మనకందరికీ దేహము నేననే తలంపు ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఏదో ఎక్కడో ఎవరో ఏదో చెప్పారని మనం కాపీ కొట్టి అలా అనుకరణ పనికిరాదు, మనం నష్టపోతాం. ఆ ఉపనిషత్తు ఋషులు ఏమి నష్టపోరు, మనం నష్టపోతాం. శంకరాచార్యులు వారు భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తూ పోర్వరంలో నారాయణ స్మరణ చేశారు. నారాయణ స్మరణ చేసి అది ఏమన్నారంటే, ఎవరు చదివినా ఈ గ్రంథాలు ఎవరు చదివినా వాడికి సరిగ్గా అర్థం కావు. భగవద్గీత నుండి, ఉపనిషత్తుల నుండి, బ్రహ్మసూత్రాలు ఇంకేది అర్థం కాదంటే, రాగద్వేషాలు పెట్టుకుని చదువుతారు, ఇష్టాలు అయిష్టాలు పెట్టుకుని చదువుతారు. ఆ గ్రంథాలు ఎలా చదువుతారంటే, లోపల ఈ జీవుడికి ఏదో ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది, ఆ ఇష్టాలు అయిష్టాలు పెట్టుకుని అది చదువుతాడు ఆ గ్రంథం. అంచేత గ్రంథంలో ఉన్న విషయం కూడా అర్థం కాదని ఆచార్యులు వారు రాశారు. పూర్వ శంకరాచార్య శాస్త్రం చదవచ్చు కానీ తన హృదయాన్ని మనకివ్వదు. ఇంకా ఇవ్వదు, మన ఇష్టాలతో, అయిష్టాలతో, రాగద్వేషాలతో చదువుతాం. మనసుకి పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. మంచి ఉంది, చెడ్డ ఉంది, బాగుంది, ఓగుంది మనసు. ఆత్మకి హద్దులు లేవు. ఆత్మకి ఇది చెడు, ఇది మంచిదని లేదు. ఆత్మకి లిమిటేషన్స్ లేవు, మన మనసుకి లిమిటేషన్స్ ఉన్నాయి. మన మనసుకి ఇది బాగు, ఇది ఓగని ఉంది. ఆత్మకి ఇది బాగు, ఇది ఓగని లేదు. ఏం చేద్దాం, దానికి ద్వితీయం లేదు. భగవంతుడి గురించి చెప్తారు, మన మూడు అవస్థలు అవలంబిస్తాం, మూడు అవస్థలు రోజు అనుభవిస్తున్నాం. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్న అవస్థ, మూడు సుషుప్తి, గాఢ నిద్ర. ఈ మూడు మనకు తెలుస్తున్నాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్నం, మూడు సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ మూడు మనకు తెలుస్తున్నాయి. ఈ మూడాటికి సపోర్ట్ గా అతీతంగా ఒక అవస్థ ఉంది, అది తురియం అని చెప్తారు. భగవంతుడు పరమాత్మ, భగవంతుడు అంటే పరమాత్మ, పరమాత్మ అంటే పురుషుడు, పురుషుడు అంటే పూర్వాయించి ఉన్నవాడు. అది అంటే పంచభూతాలు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, ఈ గాలి నీరు ఏమి లేనప్పుడు, జీవకోటి లేనప్పుడు పూర్వాయించి ఉన్నవాడే పురుషుడు, వాడే పరమాత్మ. వాడిని స్మరించకుండా మన మనస్సులో ఉన్న దోషాలు బయటకు వచ్చి కాలం అయింది. పురుషుని స్మరించకుండా, పరమాత్మను స్మరించకుండా మన బుద్ధిలో ఉన్న దోషాలు కాలం, అంటే నశించవయ్యి. మన బుద్ధిలో దోషాలు పెట్టుకుని శాస్త్రాన్ని చదివినా శాస్త్రం అమాయకురాలు కాదు, తన వరదైన మనకి. ఎందుకు మామూలుగా కూడా ఎవరైనా మనం వరదైపోవడం వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మన వరదనిచ్చి మాట్లాడాలనిపిస్తుంది. మనం ఏదైనా కపటంగా మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనం కపటంగా మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళకి ఎలా తలు ఎత్తినా ఊకెత్తినా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు కపటంగానే మాట్లాడతారు. అలాగే మన శాస్త్రాన్ని శాస్త్రం పట్ల గౌరవించి శాస్త్రం చదువుతుంటే తన ఉదయాన్ని మనకిస్తుంది, కానీ మన మనసులు ఏదో ఊహించుకుని చదవటం శాస్త్రం తన ఉదయాన్ని మనకివ్వదు. అది గురు కృప ఎంత అవసరమో, ఈశ్వర కృప ఎంత అవసరమో మన మోక్షాన్ని పొందటానికి శాస్త్ర కృప కూడా అంతే అవసరం. ఈ మధ్య నేను కువైట్ ఖత్తర్ అయినప్పుడు అక్కడ నచ్చిన పాయింట్ నాకేంటంటే, చాలా ఆశ్చర్యం నాకు, ఎవరింటికైనా ఏ ఫోటో లేదు, అల్లా ఫోటో లేదు, యెహోవా ఫోటో లేదు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఎవరింటికడా లేదు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా లేవు. వాళ్ళు ఒకటి చెప్పారు, భగవద్ అనుభవం పొందాలంటే రెండు బుద్ధిని నశించాలి, ఒకటి రూపబుద్ధి నామబుద్ధి. ఈ రూపబుద్ధి నామబుద్ధి నశించకుండా ఎవరికి భగవద్ అనుభవం కలగదు. అసలు వాళ్ళ దేవుడు ఎవరు? అల్లా. అక్కడ అల్లా ఫోటో లేదు. వాళ్ళ ప్రవక్త ఎవరు? మహమ్మద్. వాళ్ళు పటం లేదు. కొన్ని దేవుళ్ళు మాట వదిలేయండి, నాయకుడు పటాలు లేదు. రాజకీయ నాయకులు ఉంటారు కదా ప్రతి దేశంలో, వాళ్ళు పటాలు లేవు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పటాలు ఉన్నాయంటే వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పట ఏమీ లేవు. అసలు రూపబుద్ధి నామబుద్ధి ఉండకూడదు. మనకు అన్నిటికంటే రూపబుద్ధి ఎక్కువ నామబుద్ధి. ఎక్కడైనా 10 రూపాయలు ఇస్తే గోడ మీద మన పేరు ఉందో లేదో చూసుకో. ఈ రూపబుద్ధి నామబుద్ధి ఇది క్రియేట్ చేసింది మన మనస్సు. జీవుడు అని జీవ లక్షణాలు, ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. రమణ మహర్షి గారి తండ్రి ఏం చెప్తారంటే, ఈ గాఢ నిద్ర స్థితి ఉంది కదా, ఆ గాఢ నిద్ర స్థితిని మీరు జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకుంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతున్నారు. మీకు ఎప్పుడైతే ఆత్మానుభవం కలిగిందో సృష్టి అంతా బ్రహ్మమయంగా ఉంటుంది అని, అంటే అప్పుడు దుఃఖం నశిస్తున్నారు. రమణ మహర్షి గారు చెప్పిన మాట విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా చెప్పారు అనిపిస్తుంది మనకి. కానీ మనలో ఉన్న రాగద్వేషాలు, మనలో ఉన్న రజోగుణం, మనలో ఉన్న తమోగుణం జాగ్రత్త అవస్థలో నిద్ర స్థితిని అందుకోనివ్వదు. ఆ మాట చెప్పినప్పుడు ఎంత బాగా చెప్పారు అని మనకు అనిపిస్తుంది. మనం కూడా సత్యానికి సత్యానుభవానికి జాండ దూరంలో ఉన్నాము, మనకి నిర్వాణ స్థితి వచ్చేసింది, మోక్షం వచ్చేసింది అనిపిస్తుంది. కానీ రాదు. ఇంకేది, నీ వ్యక్తిభావం లోపల ఉన్నంత ఇండివిజువల్ అయి ఇండివిజువల్ అయి వ్యక్తిభావన మనలో ఉన్నప్పుడు, అంటే పలానా శరీరం నాది, పలానా పేరు నాది, సో నేను ధనవంతుణ్ణి, పేదవాణ్ణి, విద్యావంతుణ్ణి, విద్య లేనివాణ్ణి, పలానా కులం, పలానా కులస్తుణ్ణి, పలానా మతస్తుణ్ణి, ఇలా ఏదో ఆ దేహభావన, ఆ దేహభావన ఉన్నంత కాలం, అంటే దేహము నేననే ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం, ఆ దేహంతో తాదాక్ష్యం మనకు ఉన్నంత కాలం, ఆ గాఢ నిద్రలో నశించి జాగ్రత్త అవస్థలకు రాదు, ప్రయత్నం చేసినా రాదు. అయితే పోరానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అందరూ కాస్ట్లీ బట్టలు తొడుక్కుంటున్నాం. పూర్వం అందరూ నీరికే పంచులు తొడుక్కెళ్ళేవారు. 4-5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా నీరికే 4 పంచులు ఉంటే నీరికే చొక్కారు, ఏదో ఒక చొక్కారు 2 చొక్కారు అంటే ఆ చొక్కాలు వేసి చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు తొడుక్కునేవారు. ఇప్పుడు ఈ బట్టల కొట్టిన నిండా ఎవరు చూసినా జనం అందరూ కోట్లు లక్షలు లక్షలు పెళ్లిళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. మరి పూర్వం కంటే ఇప్పుడు డబ్బు పెరిగిపోయింది, ఐశ్వర్యం పెరిగిపోయింది, కాలేజీలు వచ్చేసినాయి, యూనివర్సిటీలు వచ్చేసినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, సైన్స్ పెరిగిపోయింది. పూర్వం మనం గొర్రపళ్ళ మీద ఆడుతుంటే ఇప్పుడు అందరూ విమానాల మీద వెళ్ళిపోతున్నారు. కానీ అన్ని బాహ్యంగా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ లోపం వచ్చిందంటే, మనిషిలో పూర్తిగా సత్వగుణం చచ్చిపోయాడు. నేను చెప్తాను మీరు నమ్మద్దు, చూడచ్చు. సత్వగుణం లేకుండా మీరు భగవద్గీత సేవనం చేస్తే అర్థం కాదు. లేకపోతే మీరు పెద్ద పండితుని కూర్చోబెట్టి ఉపనిషత్తులు వినండి, మీలో సత్వగుణం లేకుండా విన్నా అర్థం కాదు. సత్వగుణం మనకు మోక్షానికి దారి చూపిస్తుంది, భగవద్ అనుభవం కలగజేస్తుంది. సత్వగుణం లేనప్పుడు మనకు మోక్షం ఎలాగ వస్తుంది? అయితే పూర్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే, బాహ్యమైన ఆడంబరాలు పెరిగిపోయినాయి, మాట చాతుర్యం పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయింది. మరి ఏదో ప్రింట్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఏదో వచ్చింది, ప్రతి మనిషిలో కూడా నాతో సహా సత్వగుణం అందరిలోనే నశించిపోయింది. మీకు ఎందుకు చెప్తానంటే విషయాలు, ఎవరని మిమ్మల్ని పొగిడారనుకోండి, అనుకోండి మాట్లాడచ్చు. మళ్ళీ ఎవడో పొగిడి కూడా లేరనుకోండి, మరి ఏదో ఒకటి అనుకోవాలి కదా సబ్జెక్ట్ చెప్పడానికి. ఏదో మినిస్టర్ గారు వస్తే నాకు పద్యాలు చదివి చూస్తారు, మరి మన మీద పద్యాలు ఎవరు చదివి చూస్తారు. ఇప్పటికి అనుకోండి ఎవరో పొగిడి వాళ్ళు, మన ఎవరో పొగిడి వాళ్ళు లేకపోయినా ఉన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం చేసుకోండి. మన ఎవరైనా పొగడ్ చేస్తారనుకోండి, అనుకోండి పడితే దాంతో కలుస్తాం అనుకోండి, మన మనస్సులో పొగడతో కలుస్తుంది అనుకోండి, వాడు ఏదో మన మీద పని ఉండి పొగడొచ్చు, అవసరం ఉండి పొగడొచ్చు. అయితే నేను లేని మాటలో వాడికి ఏదైనా అవసరం ఉందనుకోండి, అవసరం అవసరం చెప్పొచ్చు. మీ కళ్ళు బారిడి కళ్ళు అని చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా? ఏదో పనుల కోసం చెప్పొచ్చు ఏదోటి. సరాసరి మనం ఎవరింటికైనా డబ్బుకి అప్పు తెలియడానికోండి, మీరు చాలా గొప్పవారని ముందు చెప్తాడు, లేకపోతే అప్పు ఇవ్వడాడు. అయితే మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఈ మాటలు ఎవరైతే మిమ్మల్ని స్తోత్రం చేశారో ఆ మాటలు నిజం అనుకున్నాన్ని మీ మనస్సుతో అంత కలుస్తుంది అనుకోండి, మీరు ఎంత పండితులైనా మోక్షదారం తగ్గిపోతారు. ముందు క్రమం చెడిపోతున్నది. మీరు బాగా సత్సంగాలు నడిపేస్తున్నారండి, బాగా చేసేస్తున్నారు, అంత బాగుంది, హరే కృష్ణ అన్నారు, రామ్ అంటున్నారు, మీరు ఇదే సంఘసేవ చేసేస్తున్నారు అని ఏదో ఎవరు అనుకుంటారు అనుకోండి, వాళ్ళు కాబూసు అనుకుంటారు. కాబూసు అనుకోండి ఏంటంటే, చివరికి వాళ్ళు ఈ శ్రవణం చేయి పొగడ్తల శ్రవణం చేయటం అంటే ఏంటంటే మోక్షానికి ఇది దారి తప్పిపోతాం. గడ్డిపెట్టలు వెళ్ళవలసింది నరసాపన వెళ్ళిపోతాం, ఇంకా కాస్తే తప్పిపోతాం. తర్వాత ఇంకోటి, సగరం ఎందుకు నశించిందని నేను చెప్తున్నానంటే, మీకు ఎవరైనా భగవంతుడికి గొప్ప సహనం అని చెప్తారు, అది భూమిని భరించేవాడు భగవంతుడు. ఎంత సహనం అంటే భూమిని భరిస్తాడు అంటే అంత సహనం మనకు అక్కర్లేదు, అంత సహనం అక్కర్లేదు. వాల్మీకి చెప్తాడు, రామ శ్రీరామ నువ్వు లోకానికి అంతా ఎలా తెలిసావు, నేను ఏదో రాయటం వల్ల తెలిసారా, మాట్లాడటం వల్ల తెలిసేవాను, నీ తేజస్సు వల్ల, నీ వైభవం వల్ల, నీ ఓజస్సు వల్ల, నీ జ్ఞానం యొక్క వైభవం వల్ల నువ్వు సృష్టికి తెలియబడ్డాను. కానీ ఏదో నేనేదో నాలుగు వాక్యాలు రాశాను నేను తెలియబడిందని అనుకుంటాడు. నా పోటోళ్ళు 100 మంది ఉంటారు అసలు వైభవం ఉంటే రాసేవాడు. మీరు ఏమైనా 1000 కోట్లు సంపాదించారు అనుకో, లక్ష్మీ మిట్టల గురించి రోజు వేస్తున్నాడు, ఆడికి ఏదో 1,000,000 కోట్లు సంపాదించారు. ఆ నిజంగా సంపాదిస్తే రాశి వాళ్ళు 90 మంది ఉంటారు, ఆడు 1,00,000 కోట్లు సంపాదించాడు. రామని ఏదో రా, నీ వైభవం, నీ వైభవం వల్ల నువ్వు తెలియబడ్డావు, నేను రాయటం వల్ల తెలియబడ్డాం కాదు. నీ తేజస్సు వల్ల నువ్వు సృష్టికి తెలియబడ్డావు, నేను ఏదో 4 మాటలు చెప్పటం వల్ల కాదు రామ, నీ ఓజస్సు వల్ల, నీ సహనం వల్ల, నీ కళ్యాణం గుణం వల్లే లోకానికి తెలియబడ్డావు. కానీ నేనేదో 4 వాక్యాలు మాట్లాడటం వల్ల, రాయటం వల్ల నువ్వు లోకానికి తెలియబడ్డావు నేను అనుకుంటా లేదన్నాడు వాల్మీకి ఆదికవి. ఆడి భూభారాన్ని భరిస్తాడని చెప్తారు, భరించేవాడు భూమి యొక్క భారాన్ని భరించేవాడే భగవంతుడు. మనం ఎవరిని చిన్న మాట అంటే తట్టుకోలేదు, కారణం చెప్పండి, సహనం లేదు. ఎవరైనా చిన్న మాట అంటారనుకోండి పట్టుకోలేము, సహనం లేదు. తర్వాత ఇంకోటి, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, అది మీకు మిమ్మల్ని ఏదో రకంగా విమర్శిస్తూ ఉంటారనుకోండి, అదిగో వాళ్ళు విమర్శిస్తున్నారని మీరు అస్మాని మైండ్ లో రాపాడించుకుంటారు అనుకోండి, రాపాడించుకుంటారు, అప్పుడు కూడా మోక్ష మార్గం తప్పిపోదు. ఇవన్నీ భరించిన వాడే భగవంతుడు స్వరూపాన్ని పొందుతాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ భరించిన వాడే భగవంతుడు స్వరూపాన్ని పొందుతాడు. ఈ మనస్సు యొక్క నిగ్రహానికి మనం ఏదో జపం చేయాలని, ధ్యానం చేయాలని, ఏదో పూజ చేయాలని అని మన పెద్దలు చెప్తున్నారు. మనకి ఇష్టాలు లేవనుకోండి అసలు ఎక్కడ లోకంలో, అయిష్టాలు కూడా లేవనుకోండి అనుకోండి, అది లోకం వాళ్ళని ముట్టుకోదు అసలు మన దగ్గరికి రాదు. ఇప్పుడు మీ మనస్సు ఎక్కడికి, మీకు అసలు ఇష్టం ఎక్కడా లేదనుకోండి అనుకోండి, ఇష్టం మీకు ఎక్కడా లేదనుకోండి, మీ మనసు బయటికి వెళ్ళదు. అయిష్టం కూడా లేదనుకోండి, మనసు బయటికి వెళ్ళదు. ఇష్టం లేని వాడికి, అయిష్టం లేని వాడికి గౌరవం వచ్చి శరీరాన్ని ముట్టుకోదు, అగౌరవం వచ్చి శరీరాన్ని ముట్టుకోదు. జ్ఞాపకం పెట్టుకోదు మనకి. అది చేపలు ఎందుకు వస్తుంది? మనస్సు అటు ఇటు కదులుతుంది, మరి మనస్సు అటు ఇటు కదులుతుంది. కృష్ణుడు చెప్పాడు, నీ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి మూడు అవసరం ఉన్నాయి. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం, మూడు విచారణ. వకారం అభ్యాసం ఒకటి, తర్వాత విచారణ ఒకటి, వివేకం ఒకటి. వివేకము, విచారణ, అభ్యాసం. అభ్యాసములు ఇవన్నీ వస్తాయి. యమనియమాలు, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, సహనం, ఇవన్నీ వస్తాయి అభ్యాసం. తర్వాత ఇంకోటి, మనకి ఉండవలసినంత వైరాగ్యం లేదు మనకు. అసలు లేదని చెప్పాలి. మనకి వైరాగ్యం లేకుండా జ్ఞానం రాదని చెప్పాడు గీతలో. అసలు ఉండవలసిన అసలు లేదు వైరాగ్యం. అసలు మొత్తానికి మన సహనం లేదు, వైరాగ్యం లేదు. వైరాగ్యం లేకుండా ఇంతవరకు బ్రహ్మజ్ఞానం పొందిన వాడు ఎవడు లేడు. వైరాగ్యం లేకుండా మీరు అభ్యాసం చేస్తారనుకోండి, అనుకోండి, యమనియమాలు ఆచరిస్తారనుకోండి, అలాగే కానీ వైరాగ్యం ఉండదు అనుకోండి, వివేకం ఉండదు అనుకోండి, ఈ అభ్యాసం నిలబడదు. వివేకం అంటే ఏంటంటే డిస్క్రిమినేషన్. వివేకం అంటే విభజించుకోవడం. ఇప్పుడు మనలో ఏదైనా చెడ్డ సంస్కారాలు ఉన్నాయనుకోండి, చెడ్డ తలంపులు ఉన్నాయనుకోండి, చెడ్డ భాషలు ఉన్నాయనుకోండి, చెడ్డ అలవాట్లు ఉన్నాయనుకోండి, అది ఏదో పుస్తకం చదివిస్తే వాటితో కుస్తీ పట్టేస్తే, అవి కూడా కుస్తీ పట్టేసి మన కింద పడబట్టేస్తాయి. కొంతమంది సిగరెట్లు కాయ చేద్దాం, సిగరెట్లు కాల్చడం మారేద్దామని చెప్పి ముక్కుపడి నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సిగరెట్లు, ముక్కుపడి సిగరెట్లు రెండు అలవాటు అయిపోతాయి. మనకు వివేకం అంటే ఏంటి అర్థం ఏంటంటే, అసలు ఎందుకు మనకు ఆ బలహీనత వస్తుంది? వివేకం అంటే ఎందుకు ఆ బలహీనత? ఆ బలహీనత వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? ఏదో బలహీనత ఉంది మనకి. ఆ బలహీనత వల్ల మనకి ఎక్కడ నష్టపోతున్నాం? శారీరక అనారోగ్యం వస్తుంది, మానసిక అనారోగ్యం. దేవుడు దెయ్యం మాట అటించండి. శారీరక అనారోగ్యం వస్తుంది, మానసిక అనారోగ్యం వస్తుంది, లివర్ పాడైపోతుంది అని ఒక ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అవసరం ప్రతి మనిషి. కేవలం ఏదో కుప్ప నూర్పులో దూడ తోలినట్టు తోలితే లాభం లేదు. బ్రెయిన్ లో ఒక అండర్స్టాండింగ్ అవసరం. ఇదో పలానా మనకు పలానా ఎక్కువ తలంపు, ఈ తలంపు వస్తుంది, ఈ తలంపులు ఎక్కడ నష్టపోతున్నాము. అలాగే మనకి బ్రెయిన్ లో ఏంటంటే అవివేకం. అవివేకం అంటే డిస్క్రిమినేషన్, విభజన. ఇది విభజన. ఇప్పుడు మన శరీరం చనిపోయాక ఉన్నది ఏంటి? మన శరీరం చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? సరే, శరీరం ఉండగా మనం శరీరం అటు ఇటు మెయింటైన్ చేసుకోవడానికి ఏదో సంపాదించుకుంటున్నాం. శరీరం చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చి గుణాలు ఏమైనా సంపాదించుకుంటున్నామో లేదా? ఇప్పుడు మన శరీరం ఏదో రోజు చనిపోతుంది, కానీ శరీరం చనిపోయాక మనకు కూడా వచ్చి ఏమైనా సంపాదించుకుంటున్నామా? లేకపోతే మన యాత్ర శ్మశానంతో ముగిసిపోతుంది. తర్వాత కొంతమందికి గౌరవం అంటే ఇష్టం. అది మరీ ప్రమాదం. ఏది? బ్రాహ్మస్థితి పొందటం. దానివల్ల ఏంటంటే వీడు ఆ గౌరవం అంటే ఇష్టం కొద్ది మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మనస్సు బాహ్యమునకు వచ్చేస్తుంది. లేదా ఇంకోటి, మేము వాళ్ళకి సహాయం చేసామండి, వీళ్ళకి సహాయం చేసాం, ఆ సంస్థకు సహాయం చేసామండి, ఈ సంస్థకి సహాయం చేసామని ఇది పద్దెనిమిది కింద చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళందరూ నీకు ఇతరులకి నీకంటే వేరుగా కనిపిస్తున్నారు. ఇదిలా అనుకోవటం వల్ల ఎప్పటికైనా నీకు అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఎవడో సహాయం చేయటం. అలాగే అదే గుణం కింద కాకుండా సహజంగా స్వశ్రద్ధగా, ఇప్పుడు నా శరీరానికి ఏదో అనారోగ్యం వచ్చింది అనుకోండి, నా శరీరానికి ఏదో అనారోగ్యం వైద్యం చేయించుకుంటాను. అలాగే మీ శరీరానికి ఏదో అనారోగ్యం వస్తే నేను వైద్యం చేయించాను అనుకోండి, ఉపకారం చేశాను అనుకుంటాను. మీకు అర్థమవుతుంది? నా శరీరానికి అనారోగ్యం వస్తే ఉపకారం చేశామని అనుకోను. నా శరీరం లాంటిది ఆ శరీరమే, మీరు ఉపకారం ఏముందని వాడు అనుకోడు. అంటే స్వభావరీత్యా సహజంగా న్యాచురల్ గా నార్మల్ గా కొంతమందికి సమాజాన్ని సమాజానికి సహకరించే అలవాటు ఉంటుంది, వాళ్ళకి గర్వం రాదు. కానీ ఇతరులు ఉన్నారు, వాళ్ళని ఏదో ఉద్ధరించేస్తున్నారు, వాళ్ళకి సహాయ సహకారాలను అందిస్తున్నారు, ఇటువంటి గొడవలోకి వెళితే చివరికి ఏమవుతుందంటే ఇక్కడ ఏదో గోడ మీద నాలుగు పేర్లు కనిపిస్తాయి, చనిపోయిన తర్వాత మనకు కూడా గర్వం వస్తుంది. మీరు సామాజిక స్పృహ మీకు ఉంటే మంచిది. ఆ సామాజిక స్పృహ వల్ల మీకు దేహభావన పెరిగిపోతుంది అనుకోండి. దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం, దేహమే బ్రహ్మం అనే బుద్ధి పెరిగిపోతుంది అనుకోండి. ఏదో ఒలకళ్ళకి వెళ్ళినప్పుడు మీరు 1000 మంది జనం వస్తారు, శ్మశాన అనంతర జీవితం, అసలు జీవితం సున్నా. చివరికి ఈ దేహం ఎంత నిజం, ఈ గౌరవాలు అంతే నిజం, ఆ గౌరవాలు కూడా అంతే నిజం. అయితే మీరు మిమ్మల్ని ఏదైనా గౌరవం వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాను అనుకోండి, లేదా అగౌరవం వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాను అనుకోండి, కీర్తి వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాను అనుకోండి, లేదా అపకీర్తి వచ్చి ముట్టుకుంటాను అనుకోండి, మాట వరుస కనుకోండి, మీ మనసు బాహ్యమకానికి వచ్చేస్తుంది కానీ లోపలికి వెళ్ళదు. ఆ లోపలికి మీరు గెంటిన వెళ్ళదు, లోపలికి అయితేనే కానీ ఈశ్వర దర్శనం సాధ్యం కాదు. నారాయణుడు లోపల నారాయణుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, వాడే తురీ స్థితిలో ఉంటాడు, ఈ మూడవస్థలకి సాక్షిగా ఉంటాడు. ఏ మూడవస్థలకి? వాడు వాడి ఇంట్లో వాడు ఉంటాడు, ఉండి వాడు ముద్దాబ్యాయ కింద ఉండడు. ఈ జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుంది, నీకు స్వప్నావస్థలో ఏం జరుగుతుంది, మరి గాఢ నిద్రలో ఏం జరుగుతుంది, నీకు ఎటువంటి స్వప్నాలు వస్తున్నాయి, నీ జాగ్రత్త అవస్థ ఉంది, నీ స్లీప్ ఎలా ఉంది, డీప్ స్లీపా లేకపోతే డిస్టర్బ్డ్ స్లీపా, ఎంత లోపల ఉండే పరమాత్మ సాక్షిగా చూస్తా అంటాడు అని చెప్పి పరమాత్మకి సాక్షి అని పేరు. ఎందుకు సాక్షి అని పేరు ఏంటి? నిద్రను చూస్తాడు, నీ స్వప్నాన్ని చూస్తాడు, ఇంకేం చూస్తాడు, జాగ్రత్త అవస్థను కూడా. జాగ్రత్త అవస్థను కూడా నీ తలంపులు ఎటువంటి తలంపులు నీకు వస్తున్నాయి అన్ని చూస్తూ ఉంటాడు. పైగా పరమాత్మ గురించి ఒక పేరు ఉంది, పరమాత్మ పరమలోభివాడని. పరమలోభివాడు అంటే నీకు వచ్చి ప్రతి తలంపు కూడా లోపల రికార్డ్ చేసి అక్కడ పెడతాడు, ఏదో రోజు నువ్వు సమాధానం చెప్పాలి ఆ తలంపు. నిజత అసలు మహాత్ముడు అదేంటండి, మహాత్ముల మీద, మహర్షుల మీద, అవతార పురుషుల మీద మన గౌరవం కూడా లేదు. గౌరవం ఉన్నట్టు నటిస్తున్నాం, అది లోపల ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అది వీళ్ళు నటిస్తున్నారు, నిజంగా వీళ్ళకి లేదని అంటారు. వీళ్ళు నటిస్తున్నారు. ఒకసారి రామకృష్ణుడు గారు కాలేజ్ స్టూడెంట్ మాట్లాడుతున్నాడు, నీ మధ్యన అప్పుడప్పుడు నెలకి 2 నెలలకు వచ్చి నాకు కనిపిస్తున్నావు, నువ్వు నా మీద నీకు కొంచెం ప్రేమ కలుగుతానేమో అన్నాడు. అవునండి, అప్పుడప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీ మీద భక్తి కలుగుతుంది మాట నిజమే. నీకేదో బాగుపడి యోగం ఉందరా అంచేత నా మీద నీకు ప్రేమ కలుగుతుంది, లేకపోతే నీకెంత కలుగుతుంది అన్నాడు. నీకు భవిష్యత్తులో ఏదో బాగుపడి యోగం ఉంది నీకు, లేకపోతే నా మీద ఎందుకు ప్రేమ కలుగుతుందిరా, నా దగ్గరికి ఎందుకు వస్తావు, రోజు సినిమాకి వెళ్ళిపోతావు లేదా క్లబ్కి వెళ్ళిపోతావు, నీకేదో భవిష్యత్తులో బాగుపడి యోగం ఉంది అంటే నా మీద ప్రేమ కలుగుతుంది, నా మీద నీకు ఆప్యాయత కలుగుతుంది, లేకపోతే నీకు కలిగే అవసరం లేదు అంటే. వివేకానంద అన్నాడు, నాకు 3 వైభవాలు వచ్చినాయి అన్నాడు, నాకు 3 వైభవాలు పట్టినాయి అన్నాడు స్వామి. మనుష్యత్వం, ముమోక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఏమో పూర్వజన్మలో మనం జంతువులుగా పుట్టాము, పక్షులుగా పుట్టాము కాదు, అసలు ఈ శరీరం రావటమే చాలా కష్టం. మానవ శరీరం ఈ హ్యూమన్ బాడీ రావటం చాలా కష్టం. మహాత్మా గాంధీ అంటాడు, మనం అందరూ ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నాం, ప్రతి జీవుడు కూడా టైం వేస్ట్ చేసుకుంటామని గాంధీ అనేవాడు. వయస్సుడికి ఆత్మజ్ఞానం అసలు రాదు. గాంధీ గారి అందరి గురించి అహింసావాది అని నిజంగా అహింసావాది, హింస కంటే అహింస మంచిది. గాంధీ అంటాడు చోట, పిరికితనం కంటే కూడా హింస మంచిదండి. ఈ బాపూజీ చెప్పినమాట, హింస కంటే అహింస మంచిదే, కానీ పిరికితనం కంటే కూడా హింస మంచిదండి. అంటే మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోండి, 10 పిహెచ్డీలు పుచ్చుకోండి, రాగద్వేషాలు ఉన్నని చెప్పు మీకు నిజం గోచరించదు. మీకు నిజం అంటే ఈ మధ్యన సుప్రీంకోర్టు జడ్జి చాలా పెద్ద ఆయన, పేరు చెప్పడం ఎందుకు, చాలా పెద్ద ఆయన. ఒక వ్యాసం రాశాడు హిందూ పేపర్లో, 5 చేశాడు సుప్రీంకోర్టు జడ్జి. సద్దాం హుస్సేన్ గురించి ఈ మధ్యన ఏదో ఉరి తీశారని రాస్తూ సద్దాం హుస్సేన్ కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, చేస్తే ఆ కంట్రీ వాళ్లే, ఆ ఇరాక్ వాళ్లే అతను పతనం చేసేయాలి. అమెరికా వెళ్ళి ఇరాక్ ను పతనం చేయటం ఏంటి, ఇరాక్ ను ఆక్రమించుకోవటం ఏంటి, ఇది చాలా పెద్ద ఆయన. అంటే రాగద్వేషాలు ఉన్నప్పుడు మనకు కనపడదు, ట్రూత్ కనపడాలి చెప్తున్నారు. మనకంటే పెద్ద ఆయన, మనకంటే చదువులే పెద్ద ఆయన, తెలివితేటలు ఎక్కువ మనకంటే, శరీరం నిండా తలకాయ. 5 సుప్రీంకోర్టు జడ్జి చేశాడు. కానీ ఒక విషయం పట్టుకునే ఇష్టాలు, అయిష్టాలు వచ్చిన తర్వాత ఇంకా తెలివితేటలు ఏం చేయి, ఒక లాభం లేదు. మరి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఆయన జడ్జి చేశాడు కదంటే న్యాయ సూత్రాలు బాగా తెలుస్తాయి. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం అమెరికా ఇరాక్ మీద దండయాత్ర చేయకూడదు అని రాశాడు. రాసి అంచేత అమెరికా పొరపాటు చేసింది. ఒక విషయాన్ని పొరపాటు చేస్తే ఆ దేశ ప్రజలు ఆయన్ని పత్రం చేశారు. ఇక్కడ ఒక మిస్ చేయడాను. ఈ మధ్య నేను కువైట్ చెల్లి వచ్చాను. కువైట్ లో వాళ్ళు ఏమన్నారంటే చౌరు ఎక్కువ రేటుకు అమ్ముకుందామని ఈ సద్దాం హుస్సేన్ ఇరుగు పొరుగు దేశాలు కువైట్ని ఇరాక్ ఇరుగు పొరుగు దేశాలు చమురు ధర పెట్రోల్ ధర పెంచేద్దాం, నేను పెంచుతాం అనుకుంటున్నారు, నువ్వు కూడా పెంచేయన్నాడు కువైట్. అంటే వాళ్ళన్నాడు రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ కువైట్, ప్రపంచంలో అమెరికా కంటే ధనం గల దేశం కువైట్. ఒక్క దీనార్కి 160 రూపాయలు ఇస్తారు. కువైట్ కౌలంబించాడు కువైట్ రాజుకి. కౌలంబిస్తే నేను పెట్రోల్ ధర పెంచడం నాకు ఇష్టమైనప్పుడు పెంచుతాను, నేను పెంచాలనుకున్నప్పుడు పెంచుతాను, కానీ నువ్వు నీ సలహాను బట్టి నేను పెంచను, నేను పెంచాలనుకుని పెంచుతాన్నాడు, నువ్వు పెంచి తీరాలన్నాడు, నేను పెంచను అన్నాడు. ఆ కోపం మీద వచ్చి కువైట్ ను ఆక్రమించేసుకున్నాడు. మరి ఆ జడ్జి గారికి ఇది అర్థం అనేది, కువైట్ ను ఆక్రమించుకోవటం కత్తరది, సద్దాం హుస్సేన్ది నూరుకు 100 పాళ్ళు పొరపాటు. ఆ వాక్యం మెన్షన్ చేసి, ఆ వాక్యం మెన్షన్ చేయటం మానేసి అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సద్దాం హుస్సేన్ కువైట్ ను ఆక్రమించుకోవటం చాలా పొరపాటు. ఈ అమెరికాది పొరపాటు అంటున్నాడు, కానీ సద్దాం హుస్సేన్ పొరపాటు అని మెన్షన్ చేయటం, దీనికి కారణం ఏంటంటే రాగద్వేషాలు. అయ్యా అనుకోండి, కువైట్ లో మనం విన్నప్పుడు చాలా కీలక ప్రాంతాలన్నీ పాడు చేసేది పేరే వాళ్ళ. అంటే ఎంత చదువు ఉండనివ్వండి, ఎంత ధనం ఉండనివ్వండి, మన మైండ్ పొల్యూట్ అయిన తర్వాత మనకి మన మైండ్ బాహ్యముఖానికి వచ్చేస్తుంది కానీ అంతర్ముఖానికి రాదు. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, ఏ దేశం వెళ్ళి చూడండి, ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏముంది ఇక్కడ, ఏం చూస్తారు ఈ సృష్టిలో, రాగద్వేషాలు తప్పించి ఏమున్నాయి సృష్టిలో అన్నాడు గౌతమ్ బుద్ధుడు. చెప్పాడు, ఏ దేశం వెళ్ళి చూడండి, ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏముంది చూడటానికి ఈ లోకంలో, రాగద్వేషాలు తప్పించి ఏమీ లేదన్నాడు. ఇష్టాలు ఇష్ట లైక్స్ డిజలైక్స్ తప్పించి ఎక్కడ ఏదీ లేదన్నాడు క్రియేషన్. ఇంకోటి మనకు కూడా లైక్స్ డిజలైక్స్ లేవనుకోండి, అసలు మనసుకి చేపలు రాదు, మనసుకి చేపలు రావాల్సినటువంటి అవసరం లేదు. అది మైండ్ మైండ్ చేపల్ని వస్తే కదా మనం కంట్రోల్ చేసుకునేది, చేపలు కంట్రోల్ అక్కర్లేదు కదా, కంట్రోల్ అక్కడ కంట్రోల్ అవసరం. మనసుకి చేపలు వచ్చినప్పుడే కంట్రోల్, దానికి చేపలు లేనప్పుడు కంట్రోల్ తోటి పని లేదు. అంటే ఇప్పుడు మనం కర్మ కూడా సత్కర్మ భగవద్గీతలు చెప్పాడు కదా, రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, భగవద్గీత లాంటి సమన్వయ గ్రంథం ఎక్కడ లేదన్నాడు. అంటే ఆయన చాలా పుస్తకాలు వన్ వే ట్రాఫిక్ కింద ఉంటాయి. కానీ ఈ భక్తి కర్మ, కోటి కర్మ, భక్తి, జ్ఞానం, యోగం, ఈ నాలుగు మార్గాల్ని ఒక భగవద్గీతలో తప్పించి మీకు ఇంకో గ్రంథంలో కనపడమని చెప్పాడు. చాలా థీరీ కాదు, ప్రాక్టికాలిటీ. థీరీ ఒకటే కాదు, ఆ ప్రాక్టికాలిటీ, ఆ ప్రాక్టికాలిటీ. దాని ఎలా ప్యూర్ సైన్స్ కాదు, అప్లైడ్ సైన్స్ కూడా. ఉపనిషత్స్ కేవలం ప్యూర్ సైన్స్. వాడు భక్తులో అలాగే ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు. మనం దేహాభిమానం పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాం, దేహం లేనే తలంపుతో ఇక్కడ ఉంటాం, ఆత్మకి దేహం లేదు, నేననే తలంపు లేదు, వాడు ఆ స్థాయి అలా చెప్పుకుపోతూ ఉంటాడు. పోయి అది ఏమైనా అందుకుందామంటే మనకు సత్తగుణం లేదు, అది అందదు, అది అవకాశం లేదు. ఇందాక మూడు ఒకటి మిస్ అయ్యాను, స్వామీజీ నాకు మూడు వైభవాలు పట్టినాయి అన్నాడు. ఏంటది? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంక్రియ. అలా మానవ జన్మ రావటం చాలా కష్టం. ఈవేళ ఎవరో చెప్పారు మధ్యాహ్నం, నేను ఎవరి ఇంటికాడ కూర్చుంటే మా ఇంట్లో ఎవరో చనిపోయారండి, దుఃఖం వచ్చేస్తుంది. ఎవరికి దుఃఖం వస్తుంది? చనిపోయిన వాడికి దుఃఖం రావటం లేదు, మనకు దుఃఖం వస్తుంది. మా ఇంట్లో ఎవరైనా చనిపోతే నాకు దుఃఖం వస్తుంది, చనిపోయిన వాడికి రాదు దుఃఖం, నాకు వస్తుంది. ఇక తగ్గట్టు ఇక్కడ నాకు ఎంతకాలం, నాలో దుఃఖపడేవాడు ఎంతకాలం ఉంటాడో వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుందని. ఏ కారణాలైనా దుఃఖం రావచ్చు, అంటే ఇంట్లో చనిపోవటమే కాదు. ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా, ఏ కారణం వల్ల మీకు దుఃఖం రానివ్వండి, దుఃఖం కనుక లోపల ఉంటే మళ్ళీ పునర్జన్మ వచ్చి తీరుతుంది, వాడు శవాలు మోయవలసిందే. మళ్ళీ దుఃఖపడే అయితే ఒక చావు ఒకటే కాదు, లేదా నష్టం రావచ్చు, లేదా అగౌరవం రావచ్చు, మరొకటి రావచ్చు, మరొకటి రావచ్చు. మీ ఇంట్లో మీ ఇల్లు కంట్రోల్ మీ చేతిలో లేకపోవచ్చు, మీ ఇల్లు కంట్రోల్ మీ ఇంట్లో లేకపోవచ్చు. మీరు చెప్పే మాటలు ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు మీ ఇంటికి మీరు యజమాని అనుకోండి, ఉదాహరణకి మీరు వాళ్ళకి ఎంతో అర్థమయ్యేలా చెప్తారు. వాళ్ళకి మీరు యజమానులు, మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. పైగా గుడ్డి దర్బారుగా చెప్పరు మీరు. ఆ ఇంట్లో వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుని, ఇంట్లో వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుని, వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. వాళ్ళు వినరు. అప్పుడు ఏమొస్తుంది మీకు? అప్పుడు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వల్ల కూడా పునర్జన్మలు వస్తారు. ఇంచని వాళ్ళు ఏనాపోతే మనకు నష్టం ఏంటి? వాళ్ళు ఏనాపోతే మనకు నష్టం ఏంటి? ఎందుకు దుఃఖం వస్తుంది? వాళ్ళతో మనకున్న అటాచ్మెంట్. ఈ మధ్యన గాంధీ గారు ముని మానవరాలు ఎవరో ఇక్కడికి వచ్చారు, ఎవరు ఎక్కడికి, హైదరాబాద్ ఎవరో వచ్చారు. వాళ్ళు ముని మానవరాలు వాళ్ళు వచ్చి చెప్పారు, మీరు నాలుగు రోజులు ఆలస్యంగా వచ్చారండి నాన్నగారు, లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తే గాంధీ గారి ముని మానవరాలు వచ్చారు. ఆ ముని మానవరాలు ఇంతకాడు చెప్పింది అంటే మా కుటుంబ సభ్యుల్లో ఎవరికి గాంధీ గారి మీద గౌరవం లేదని చెప్పిందట. రూపా కాగితాలు చూస్తే గాంధీ గారి బొమ్మ, ఏ ఊళ్ళో చూసినా గాంధీ గారి విగ్రహాలు, పాఠాల పుస్తకంలో గాంధీ గారు. మా కుటుంబానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన కొడుకులకు కానీ, కోడలకు కానీ, మనవలకు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ఇది బయట మటుకు మేము విమర్శించాం. అందుకే గాంధీ గారు మహాత్ముడు అంటే నేను కూడా మహాత్ముడు అంటున్నాం. కానీ మా మనసులో మటుకు ఆయన మీద గౌరవం లేదు. ఆయన మాకు సంపాదించి ఇచ్చింది ఒక పైస లేదంటే ఏ ఊళ్ళో చూసినా గాంధీ గారి బొమ్మ. రూపాయి కాగితాలు చూస్తే 1 రూపాయల కాగితం చూసినా, 1000 రూపాయల కాగితం చూసినా గాంధీ గారి బొమ్మ. మేము మా తాతగారిని, మా ముత్తాతగారిని విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు, లెంపలు వాయించి పంపేస్తారు మమ్మల్ని. అంటే పైకి ఓకేడుతున్నాం. మా మనసులో మాట ఆయన మీద గౌరవం, కుటుంబ సభ్యులు ఎవరికీ గౌరవం లేదని చెప్పి. ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారని కూడా ఆయన మనవల్ని ఎంగళంలో చదివించుకున్నాడు. తప్పే గాంధీ గారు మనవల్ని వీధి బడిలో చదువుకోమని చెప్పాడు. కానివ్వండి కాదు, జిల్లా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకోమని చెప్పాడు వాడి బాపు. తర్వాత జడ్జీ గారు హిందీలో వ్యాసం రాస్తూ ఇంకోటాను, సద్దాం హుస్సేన్ చాలా ధైర్యవంతుడు అన్నాడు. అది తప్పు, సద్దాం హుస్సేన్ ధైర్యవంతుడు కాడు, బాపూజీ గాంధీ గారి ధైర్యవంతుడు. అది ఎప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు. సద్దాం హుస్సేన్ మనం 2 నెలల బంకర్లో దాక్కున్నాడు, గాంధీ గారు ఎక్కడ దాక్కోలేదు. ఉప్పు సత్యాగ్రహం చేసి అరెస్ట్ చేస్తారని తెలిసింది కూడా సముద్రం పక్కన ఓ చెట్టు కింద చాప కింద సుఖంగా నిద్రపోయాడు వాడి బాపూజీ. వాడి మహాత్మ ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు, బంకర్లో దాక్కోలేదు, గవర్నమెంట్ 5 నిమిషాల్లో చంపేయడానికి వస్తుందనుకో, చంపేయ నువ్వు చెప్పేవాడు. వాడు ధైర్యవంతుడు అంటే వాడు పిలికివాడు బంకర్లో ధైర్యవంతుడు ఎవడు బంకర్లో దాక్కోడు. ఆ జడ్జి గారు రాశాడు చాలా ధైర్యవంతుడు, ఇది ఇష్టాలకి గాంధీ ధైర్యవంతుడు అని రాయాలి. ఇంతకంటే ఆయన తన కుటుంబం గురించి కూడా తను ఎప్పుడు ఆలోచించుకోలేదు. దేశానికి గొప్పవాడే, ప్రపంచానికి గొప్పవాడే, మానవ జాతికి కూడా చాలా గొప్పవాడే అనేక మంచి మాటలు చెప్పాడు. నిజంగా మహాత్ముడే. మా కుటుంబానికి సంబంధించినంతవరకు ఆయన చేసింది సున్నా, ఒక పైస సంపాదించి పెట్టలేదు. ఎవరి బతికాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఎవరి బతికాడు. మొత్తం మీద ఇప్పుడు మటుకు గవర్నమెంట్ ఇది గాంధీ గారి కుటుంబంలో ఎవరికి ఏ పోస్ట్ ఎవరే, మన స్వరాజ్యం తీసుకొచ్చాడు, ఎంత కష్టపడ్డాడు మన గురించి, ఆయన ఎముకలను కూడా బజార్లో పెట్టి అమ్మాడు. వాడి కుటుంబంలో ఎవరికి ఏ పోస్ట్ ఎవరేదని ఈ మధ్య గవర్నమెంట్ కదా పశ్చాత్తాపం కలిగింది. కలిపి ఆయన మనవని ఒకరిని తీసుకెళ్లి పశ్చిమ బెంగాల్ గోపాలకృష్ణ గాంధీ అనే ఏదో పేరుంది ఆయన పేరు. ఈ మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ మటుకు ఇచ్చారు ఆయన. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే, మనకి రాగద్వేషాలున్నప్పుడు ఏది ప్రాపర్ గా అర్థం చేసుకో, ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి కానీ, శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఈశ్వరుని అర్థం చేసుకోవడానికి కానీ సాధ్యం కాదు. ఈశ్వరుడు అంటే ఏంటి? మహాశక్తివంతుడు, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఈశ్వరుడికి తనకంటే, అంటే తనకంటే భిన్నంగా ఏమి లేదు. తనకి అతను తెలుసుకోవాల్సిన విషయం అంటే ఏమీ లేదు. మనకు ఏదైనా కోరిక కోరితే మనకు మన కోరిక ఏదైనా నెరవేరింది అనుకోండి, మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. మీకు అర్థమవుతుంది? వస్తుంది. ఆయనకి ఏమి కోరిక కోరకుండానే ఆ సంతోషం ఆయనకు ఉంటుంది. వాడి దేవుడు మనకి ఏదైనా కోరిక కోరతాం, అది నెరవేరుతుంది, అప్పుడు ఏమొస్తుంది? సంతోషం. ఆ సంతోషం దేవుడి కోరికలతో సంబంధం లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఆ శాంతి ఎప్పుడు ఉంటుంది? వాడి దేవుడు. తర్వాత నేను అశాంతితో బాధపడుతున్నాను అనుకోండి, మీకు శాంతి ఇవ్వలేదు. నేను దుఃఖంతో బాధపడుతున్నాను అనుకోండి, మీకు సుఖాన్ని ఇవ్వలేదు. నాలో లేనిది మీకేం ఇవ్వలేదు, అది సాధ్యం కాదు. నాలో ఉన్నది ఏదైనా మీకు ఇవ్వగలను, కానీ నాలో లేనిది ఏది మీకు ఇవ్వలేను. అయితే మనం ఏ పని చేయ, కర్మయోగం అంటే ఏంటి? ఏ పని చేసినా నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, స్వార్థం లేకుండా చెయ్యి. అంటే స్వార్థం అంటే పేరు సంపాదించుకోవడం. కీర్తికాంక్ష కూడా స్వార్థమే, కీర్తికాంక్ష కూడా స్వార్థమే. మన అందరూ ఏం చేస్తున్నామంటే భక్తి పేరు చెప్పి స్వార్థం పెంచుకుంటున్నాం. స్వార్థం ఏం తగ్గించుకుంటాం? ఇంతవరకు సృష్టిలో మన ఏరియా లెక్క, అది ఏ మతస్థుడు అవన్నాడు, సృష్టిలో ఏ స్వార్థపరుడికి ఆత్మజ్ఞానం కలగదు. మనం హైందవ మతమే కాదు, క్రైస్ట్ క్రిస్టియానిటీ ఇంకోటి ఏ మతం అయినా సరే, ఇంతవరకు ఏ స్వార్థపరుడికి, అంటే బాడీ బాగుంటాయి దేహాభిమానం ఉన్నవాడికి, అంటే దేహానికి పరిమితమై ఉన్నవాడికి, అంటే వాడి అస్తిత్వం దేహానికి అయితే ఎవరికైతే పరిమితమై ఉన్నాడో వాడికి ఇంతవరకు సృష్టిలో క్రియేషన్లో ఇక్కడే కాదు ఏ లోకంలో కూడా వాడికి ఆత్మజ్ఞానం కలగదు, కలగటానికి అవకాశం లేదు. మనం పూర్తిగా స్వార్థాన్ని తగ్గించుకోలేకపోయినా 50% కూడా తగ్గించుకోలేకపోతున్నాం. మనం పూర్తిగా 100% తగ్గించుకోలేమనుకున్నాం, 50% స్వార్థం కూడా తగ్గించుకోలేకపోతుంది. అంటే ఏదైనా స్వభావ రీత్యా మనం ఇతరులకు చేస్తే దానివల్ల మనకు అహంకారం రాదు, కానీ తెచ్చిపెట్టుకున్నట్టు కనుక చేస్తే దానివల్ల అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. న్యాచురల్ గా చేస్తాం అనుకోండి, నార్మల్ గా పని చేస్తాం అనుకోండి, దానివల్ల ఏమి రాదు, దానివల్ల వికారాలు ఏమి రావు, దానివల్ల ఏమి వికారాలు రావు. తర్వాత భక్తి ఉంది మాట రాసుకి, భక్తి మనం ఏం చేస్తాం? ఈశ్వరుని ఈశ్వరుడు కోసమే మనం భజించాం. ఈశ్వరుని ఈశ్వరుడు కోసమే మనం భజించాం. సర్వసాధారణంగా సహజమైన ప్రేమ, సహజమైన ఇష్టం, అంటే కోరికలతో నిమిత్తం లేకుండా, సంస్కారాలతో నిమిత్తం లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి పట్ల భక్తి కంటే మనం ఏదో ఎవరికేదో వచ్చి పడిపోతున్నారు ఊహించుకోకుండా, అది న్యాచురల్ గా నార్మల్గా కనుక ఈశ్వరుడి పట్ల, భగవంతుడి పట్ల కనుక భక్తి ఉంటే ఆయన మోక్షాన్ని మనకి ఇస్తాడు. వాడే ముఖ్యంది, మోక్షాన్ని ఇచ్చేవాడు ముఖ్యంది. అడిగితే ఇవ్వడు. మన అర్హత వచ్చిందనుకోండి, యోగ్యత వచ్చిందనుకోండి, మనం అరగచోటం, మనకు అరగత వచ్చిందనుకోండి, లోపల యోగ్యత వచ్చిందనుకోండి, మనం ఫిట్ అయ్యామనుకోండి, అమృతానుభవం పొందడానికి మనం ఫిట్ అయ్యామనుకోండి, మన అరగటంతో సంబంధం లేదు, అన్వాంటెడ్ గానే ఇస్తాడు వాడు దేవుడు. మనకు ప్రిపరేషన్ కనుక లోపల ఉంటే అనుకోండి, ఈ కర్మ చేస్తాం మనం. గీత ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మీరు తెల్లబట్టలు కట్టుకున్నారా, ఎర్రబట్టలు పట్టుకున్నారా, పచ్చబట్టలు కట్టుకున్నారా అని కాదు. రాగద్వేషాలు అని వాడు నిత్య సన్యాసి. రాగద్వేషాలు లేనివాడు మీరు కుటుంబ అంటే గృహస్థాశ్రమం ఉన్నా సరే, గృహస్థాశ్రమంలో ఉండండి, సన్యాసాశ్రమంలో ఉండండి, ఏ ఆశ్రమం ఉన్నా సరే, రాగద్వేషాలు లేని వాడు నిత్య సన్యాసి. వాడు ఎప్పుడు సన్యాసి? వాడు గృహస్థాశ్రమం ఉన్నా సన్యాసి, వాడు నిత్య సన్యాసి. మామూలు సన్యాసి కాదు, నిత్య సన్యాసి. ఇంకోటి, ప్రతి మనిషి కూడా మన కోరికల వేగం ఎంత ఉంది, కోపం యొక్క వేగం ఎంత ఉంది, అది అప్పుడు పరీక్షించుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏదో చేద్దాం, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది అనుకోవడం కాదు. ఇక్కడ గీతలో చెప్పాలి, మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, దేహం ఏదో రోజున చనిపోతుంది, దేహం ఏదో రోజున చనిపోతుంది, కోరిక యొక్క వేగం, కోపం యొక్క వేగం, ఆ రెండు వేగాలు శరీరం యొక్క, శరీరం శవమయ్యే రోజు వరకు, శవమయ్యే రోజు వచ్చింది అనుకోండి శరీరం, ఆ కోరిక యొక్క వేగం, కోపం యొక్క వేగం, ఆ తగ్గిందో లేదు చూసుకోవాలి మీరు. అది దేహం ఉండగానే తగ్గాలి, అది శరీరం శవం అవ్వకముందే కోరిక యొక్క వేగం, కోపం యొక్క వేగం తగ్గాలి. ఆ రెండు తగ్గవనుకోండి మిమ్మల్ని పునర్జన్మలు వెంటాడుతాయని. ఇప్పుడు మనకి ఏదైనా కోరిక వచ్చినా అనుకోండి, ప్రశాంత్ ఏదో కోరిక వస్తాననుకోండి, మనకి ఎందుకు వస్తామని కోరిక మీరు లోపల అనుకోండి, మన కోరిక ఎందుకు వస్తుంది, అది తలంపు ఎందుకు వస్తుంది, అది లోపలి, అదే వివేకం అంటే అది, ఎందుకు వస్తుంది కోరిక, నాకు కోరిక వస్తుంది ఎందుకు వస్తుంది, లేదు కోపం వస్తుంది, ప్రతి విసుగు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఇలా అనుకుంటాను. ఇంకోటి, కోరిక వచ్చినా కోపం వచ్చినా విసుగు వచ్చినా దానికి ఒకటి మనలో ఉన్న కాపాన పుడుతుంది. మనలో ఏ దోషము లేదనుకోండి, మాట రుచికి కోరిక తెలిపలేదు, నీలో ఏ దోషము లేదనుకోండి, కోపం తడి పని లేదు. అక్కర్లేదు, ఇప్పుడు దేశంలో చాలా గొడవలు జరుగుతున్నాయి, ఈ తెలంగాణ అని, ఆంధ్ర అని, మరొకటి మరి ఈ సమస్యలు జరిగింది. ఇవన్నీ సమస్యలకు కారణం ఒకటే కారణం, ఒకటి మనకి దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. నేను చెప్పిన మాటలు మీరు ఎవరు నమ్మొద్దు, మీరు సొంతంగా ఆలోచించుకోండి. మీరు సొంతంగా ఆలోచించుకోరనుకోండి, నేను చెప్పిన మాటలు నిలబడి గాలికి పోతే. మనకి దేశభక్తి లేదు అసలు, దేశభక్తి లేని వలన ఈ సమస్యలు అన్ని కూడా, అది తెలంగాణని, ఆంధ్ర అని, మధ్యప్రదేశ్ అని, ఉత్తర, అరే భారతదేశం అంటూ ఒకటి ఉందని కూడా మర్చిపోయాం మనం. దానికి కారణం అంటే పేటియాటిజం లేదు. ఇక్కడ ఏంటి, అక్కడ కాలు కట్టించానంటాడు, ఇక్కడ ఏదో చేశానంటాడు, ఇక్కడ గోడ కట్టించానంటాడు, మంచిది కట్టించి గోడ కట్టించాలి, దేశభక్తి నీకు ఉందా లేదా అది సమస్య. దేశభక్తి లేనప్పుడే చాలా సమస్యలు వస్తాయి, అవసరం లేని సమస్యలు, అనారోగ్య సమస్యలు, అన్ని సమస్యలు మనకు దేశభక్తి లేనప్పుడే వస్తాయి. ఇది రమణ మహర్షి గారిని అడిగారు, దేశభక్తి కూడా కోరికే కదా అంటే ఆయన సమాధానం ఏం చెప్పాడు తెలుసండి, దేశభక్తి కూడా కోరికే, కానీ ఒక విషయం మర్చిపోకూడదు, హృదయాన్ని చాలా విశాలం చేస్తుంది. దేశభక్తి కూడా కోరికే, కానీ హృదయాన్ని మటుకు అది చాలా విశాలము చేసి విడిచిపెడుతుంది. అది కూడా కోరికైనప్పటికీ హృదయాన్ని చాలా వైడెన్ చేసి విడిచిపెడుతుంది. అంటే అంతవరకు ఆ ఎక్స్టెంట్ వరకు అది మంచిది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకటి కర్మ ఏదో చేస్తాం, ఫలితం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీరం ఎప్పుడు చచ్చిపోవాలి, ఏ రోజున ఎక్కడ ఉండాలి, అది శరీరం తయారు చేయనప్పుడు, శరీరం తయారు చేసినప్పుడే నిర్ణయం. అసలు మనం లేము, ఉన్నది భగవంతుడే. అసలు మనం లేనే లేము, ఉన్నది భగవంతుడే. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆయన లేడు మనం ఉన్నాం అనుకున్నాం. అది ఉన్న మనం లేనే లేము, ఉన్నది భగవంతుడే. కానీ మనం ఆయన లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. అది రజోగుణం కారణం, తమోగుణం కారణం. సహవాసాలు మరీ ప్రమాదం. మన ఇంట్లో ఉన్న రూపాయలు నిజమైన సంపద కాదు. 100 మందికి కోట్లాది రూపాయలు ఉంటాయి, మీరు ఎందుకు శాంతిగా లేరు? 100 మందికి 100 కోట్లు డబ్బు ఉన్నాడు కూడా ఈ హాల్లో కూర్చోవచ్చు, మీరందరికి శాంతిగా ఉన్నారు. శాంతిగా లేకపోతే ఎందుకు లేరు? ఇది వివేకానని చెప్పి మాట మర్చిపోతున్నాను, మిస్ అయిపోతున్నాను. శాంతిగా లేకపోతే మీరు ఎందుకు లేరు? శాంతిగా లేరనుకున్నాను, మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నారు? శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏదో చెప్పబోయి మర్చిపోయాను. మీరు మనం శాంతిగా ఉండలే ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి మన ఇంట్లో ఉన్న రూపాయల కంటే మనం చేసే మనం మంచి స్నేహాలు చేస్తే వాళ్ళే ధనం. మనం మన అదృష్టవశాత్తి మంచి స్నేహితులు దొరికారనుకోండి, వాళ్ళే నిజమైన ధనం. స్నేహితుని బట్టి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, స్నేహితుని బట్టి శుభ్రంగా పతనం అయిపోయిన వాళ్ళు. నిజమైన రూపాయలు మన ఓనీ కంపెనీ దొరికింది అనుకోండి, అదే నిజమైన డబ్బు. ఏమండి మన ముఖం మీద ఏదైనా దారిద్ర్యం అనిపించే రాత ఉందనుకోండి, చెడ్డ స్నేహాలు జరుగుతాయి. చెడ్డ స్నేహాలు దారిద్ర్యం. మీకు అర్థమవుతుంది, మంచి స్నేహాలు ఐశ్వర్యం. మనకి ఇంటి నిండా డబ్బు ఉందనుకోండి, ఎడు చూసినా మనకి చెడ్డ స్నేహితులు అనుకోండి, వాళ్ళ వల్ల మనకి మిగిలేదు అశాంతి, దుఃఖము. తర్వాత పూర్వం రాబోయే జన్మలు పెంచేసే వాసనలు పెరుగుతాయి, సంస్కారాలు పెరుగుతాయి. ఈ భక్తులందరికీ ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, ఏదో పని మానేసి రోజు చేసుకునే పని ఉంటుంది కదా మనకి, ఆ పని మానేసి కూర్చుంటే జ్ఞానం వచ్చేస్తుంది. పని మానేసి కూర్చుంటే జ్ఞానం రాదు, సోమర్థనం వస్తుంది, తమోగుణం వస్తుంది. మనకి సాధన ఎందుకు కారణం? మనకున్న బలహీనత చోట మనం పోరాటమే మన సాధన పరిచయం. ఆ సాధన పరిచయం మనకున్న అంటే, ఏ తలంపు మనల్ని ఎక్కువ దేహానికి బంధిస్తున్నాయో ఆ తలంపులతో పోరాటమే సాధన. అది మనం ఎలా పోరాడాలంటే, మనం చేసుకునే పని మనం చేసుకుంటూ, అంటే కల్పించుకోమని కాదు నేను చెప్పేది, మన భగవంతుడు మనకు కేటాయించిన పని మనం చేసుకుంటూ, భగవంతుడి మీద భక్తి పెంచుకుంటూ, మనం చేయగలిగితే ఏదైనా సత్కర్మ చేస్తూ, సత్పురుషుడితో సహవాసం చేస్తుంటే ఆ వాసన నశిస్తుంది. కానీ ఏమి లేకుండా ఊరికే సోమరతనంగా కూర్చుంటే వాసన నశించు. ఇందాక మీకు స్వామి వివేకానంద నాకు 3 వైభవాలు కలిగి వచ్చాయని మర్చిపోతున్నారు. ఒకటి శరీరం రావటం, మానవ జన్మ రావటం. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మీ ఇంట్లో ఉన్న 1000 రూపాయల కాగితాలను తీసి ఆ 1000 రూపాయల కాగితాలతో కాపీ కాసి ఆ చుట్టానికి ఇస్తే ఎలా ఉంటుందో. చిల్లర విషయాలకి మానవ దేహాన్ని ఖర్చు పెట్టుకోవటం అటువంటిది. నువ్వు పని కల్పించుకోవద్దు. భగవంతుడు నీ కేటాయించిన పని ఇష్టంగా చెయ్యి. అందుకని రోడ్డు మీద దుమ్మంతా నొల్లుకోమని కాదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంచయ, నాకు ఈ మూడు అగ్ని అన్నాడు. ఈ మూడు వైభవాలు నాకు వచ్చేసి అన్నాడు. ఏంటది? మానవ శరీరం రావటం, ఈ శరీరం రావటం, ఈ దేహం రావటం, మానవ శరీరం వచ్చింది. కానీ అదృష్టవశాత్తు మనం తరించాలి, బ్రహ్మజ్ఞానం సంపాదించాలి, ప్రామిస్థితిని పొందాలి. ఏదో ఉందంటున్నారు, ఆ ఉన్నది ఏదో ప్రకృతి గుణాలు దాటితేనే కానీ, ప్రకృతిని ఓవర్కమ్ చేస్తేనే కానీ పొందలేదు. ప్రకృతి గుణాలు దాటాలి, ప్రకృతిని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేస్తేనే కానీ ఆ ఉన్నదేదో మనం పొందలేదు, ఉన్నదేదో పొందలేదు. బయట పైన తీయకపోతే లోపల ఎలా కనిపిస్తున్నాడు? పైన తీయకుండా, పైన తీయకుండా నీకు లోపల ఎలా కనిపిస్తున్నాడు? ఈ పైన గొడవలన్నీ తీసేయి, అంటే నువ్వు కల్పించుకున్న గొడవలన్నీ తీసో పక్కన పెట్టావు, అప్పుడు లోపల ఉన్నది కనిపిస్తుంది. నీ మనస్సుతో కల్పించుకున్న గొడవలు పైన పైన ఉంటాయి, ఎంత పైన అయ్యి 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 పైన ఉంటాయి. వస్తువు లోపల ఉంది, పైన సరికి తీసి బయట పడేయకుండా లోపల ఉన్న వస్తువు నీకు కనపడదు అన్నాడు. కదలికే బంగారం ఉందండి అనుకుని పైన ఏమో 100 పిడకలు ఉన్నాయి, బంగారం కనిపిస్తా నీకు, కనపడిస్తుందా? పిడకలు కనపడవు. ఈ పిడకలు తీసి బయటపడాయి, లోపల ఉన్న బంగారం కనిపిస్తుంది. పైన ఉన్న గొడవ తీసేయకుండా లోపల ఉన్న వస్తువు నీకు ఎలా తెలుస్తుంది? మనుష్యత్వం, ముముక్షత్వం, సహజంగా మోక్షాన్ని పొందాలి, తరించాలి అని అని వీడికి అనిపించింది. వీడికి అనిపిస్తుంటే వాడు దేవుడు లేడని ఇటువంటి మాటలు ఏదో చెప్తా ఉంటాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు నమ్మకం లేదు, ఇటువంటి ఏదో నాచికుడి మాటలు చెప్తా ఉంటాడు. ఆయన అన్నీ మామూలు హృదయంలోనే మాటలు కాదు, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి చెప్పి మాటలు చెప్తాడు. సహవాస దోషాలను బట్టి ఏదో చెప్తా ఉంటాడు. అలాగా చెప్తాడు ఒకసారి అన్నాడు. అలా చూశాడు రా స్వామి జీవంక, అలా చూశాడు రామకృష్ణ. సరిపోతుందా అన్నాడు. అలా చూసి అన్నాడు. సరిపోతుంది అన్నాడు. సరిపోవటం ఏంటన్నాడు? సరి ఉడికే చూశాడు, సరిపోతుందా అన్నాడు. సరిపోవటం ఏంటన్నాడు? సరిపోవటం ఏంటంటే నువ్వు మహాత్యాగు కాకపోతున్నావు, నువ్వు మహాత్యాగి, నువ్వు మహాత్యాగి అవ్వబోతున్నావు, మానవ జాతికి బోధిస్తావు, ఆ శక్తి నేను నీకు ప్రసాదిస్తున్నాను, అందుకు సరిపోతుందా? ఇంకా అదనంగా ఏమైనా ఇమ్మంటావా? నువ్వు ఒక ఇండియాలోనే కాదు మొత్తం మానవ జాతికి టీచ్ చేస్తావు, తర్వాత నువ్వు మహాత్యాగం చేస్తావు, త్యాగి అవుతావు, త్యాగి అవుతావు. అలా చూసి ప్రశాంతంగా చూశాడు. చూసి సరిపోతుందా? ఇంకేమైనా అదనంగా నీకేమంటావు? అంటే దాని అర్థం ఏంటంటే నాకు మహాపురుషులు ఆశ్రయం కలిగింది. ఒక మానవ జన్మ రావటమే కాదు, మహాపురుషుల ఆశ్రయం దొరికింది. మహాపురుషుల ఆశ్రయం దొరికింది. తర్వాత ఏమిటండి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం, ఈ మోక్షకాంక్ష రావటం, మానవ జన్మ రావటం, ముముక్షత్వం రావటం అంటే జిజ్ఞాస. ఆ జిజ్ఞాస రావటం నాలో ఉన్న జిజ్ఞాసను నెరవేర్చడానికి, నాలో ఉన్నటువంటి మోక్షం పొందాలనే తపను ఫలింపజేసే గురువులు దొరికారు. అయితే ఈ మూడు వైభవాలు నాకు వచ్చి సరిపోతున్నాడు జీవితంలో. అంటే మంచి స్నేహాలు దొరకడం కూడా సామాన్యమైన విషయం కాదు. అంటే ఈశ్వరుడు పాదాల మీద మన భక్తి విడిచిపెట్టకూడదు. మన పని ఏదో మనం చేసుకుంటూ ఉండాలి. విచారణ విడిచిపెట్టకూడదు. ఎప్పుడో మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, ఈ దుఃఖం నాకు ఎందుకు వస్తుంది? లేకపోతే సంతోషం వస్తుంది అనుకోండి, సంతోషం కూడా వికారమే, ఈ సంతోషం నాకు ఎందుకు వస్తుంది? అది ఎప్పటికప్పుడు విభజన, ఆ డిస్క్రిమినేషన్ ఉండాలి. ఇవి విడిచిపెట్టకుండా చూసుకోవాలంటూ ఉండాలి. మీరు చేత ఏంటంటే సత్కర్మ చేయటం. తట్టు ఎలా చేయాలి, సత్కర్మ ఎలా చేయాలి? ఇతరులకి నేనేదో సహాయం, నా శరీరానికి చేసుకుని నేను చేసుకున్నప్పుడు నేనేదో ఇతరులను ఉద్ధరిస్తున్నానని అనుకోను. ఆ శరీరం కూడా నీదనుకునే చెయ్యి. అలా చేస్తే ఆ సత్కర్మ జరుగుతుంది, నిర్మలంగా జరుగుతుంది, నిశ్చలంగా జరుగుతుంది, మనసులో వికారాలు రావు. నీకు నువ్వు మనసు కుళ్ళిపోదు. నీకు నీ మనసు కుళ్ళిపోదు అంటే బాహ్య, నీ మనసు కుళ్ళిపోతుంది అనుకో, నీ మనసు పాడైపోతుంది అనుకో, బయట నీకు గౌరవం వచ్చినా దానివల్ల ప్రయోజనం ఏమిటో. ఎవరు అడుగుతున్నారు? నేను సత్కరణ చేస్తే అది గమ్యాన్ని చేరుస్తుందని. నేను ఏదైనా సత్కరణ చేశాననుకోండి, అది గమ్యానికి నన్ను చేరుస్తుందా? భగవాన్ చేర్చదని ఎవరన్నారు? అయ్యా ఎవరన్నారు మంచి కర్మ చేస్తే గమ్యానికి చేర్చదని ఎవరన్నారు? నువ్వు సత్కర్మ చేస్తే నీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. మన అందరిలో లేనిది ఏంటంటే, నాతో సహా కలుపుకునే చెప్తున్నాను, మన అందరిలోనే ఇది లేనిది ఒకటి లేదు. అది లేకుండా మోక్షం రాదు. అందరిలోనే లేదు, అది లేకుండా మోక్షం రాదు. అది ఏంటంటే చిత్తశుద్ధి. ఒక మాటలో చిత్తశుద్ధి లేదు, ఒక పనిలో చిత్తశుద్ధి లేదు. నీకు అర్థమవుతుంది? ఒక మాటలో చిత్తశుద్ధి లేదు, ఆలోచనలో చిత్తశుద్ధి లేదు, మాటలో ఆలోచన లేదు, మాటలో సాత్వికత లేదు, మాటలో సాత్వికత లేదు. ఎవరు మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళ అర్థమైన లోపల నుంచి వాళ్ళు బాగుపడాలి అనే కోరిక అది ఉండాలి తప్పన. లేదా మీకు చెప్పాలి బీ ప్రో యాక్టివ్ అని. వాళ్ళు అలా ఉన్నారు మనం ఎందుకు ఉండకూడదు, వీళ్ళు అలా ఉన్నారు మనకి ఎందుకు ఉండకూడదు, అలా ఉంటే మోక్షం కాదు, మనం మనలాగా ఉంటాం. వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్లే మనం ఉందాం, వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళే మనం ఉందాం, వాళ్ళు ఎలా ఉన్నారు మనం మనలా ఉంటే మనకు మోక్షం వస్తుంది. కానీ ఎవరిలో కాఫీ కొడితే మనకు మోక్షం రాదు. నేను అనుకరణ అంటారు, అనుకరణ కంటే అసలు అనుకరణ వాళ్ళు ఎవరికి ఎంతకాలం సృష్టిలో ఎవరికి ముక్తిని పొందలేదు అనుకరణ వాళ్ళు. మానవుడు ఇమిటేషన్ ఉంటుంది. ఇక వాళ్ళు ఆ బట్ట కట్టుకున్నారు మనం కూడా బట్ట కట్టుకుందాం, అదే వాళ్ళ బంగారం పెట్టుకున్నారు మనం కూడా బంగారం పెట్టుకుందాం. ఇమిటేషన్, సొసైటీ ఇమిటేషన్. అంటే దీని అర్థం ఏంటి? లోకం యొక్క ప్రభావం, సమాజం యొక్క ప్రభావం నీ బుర్ర మీద పడతాను, నీ బుర్ర మీద పడతాను. ఎందుకు పడతాను? అక్కడ నీకేదో ఇష్టం ఉంది. అది మంచి బట్ట కట్టుకున్నారు అనుకోండి, దాని మీద నీకు ఇష్టం ఉంది, ఆ ఇష్టం మీద దాని ప్రభావం నీకు పడుతుంది. సృష్టి యొక్క ప్రభావం నీ మీద ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం సృష్టిని దాటి వెళ్ళలేవు. నీ గురువు ఎవరైనా, నీ దేవుడు ఎవరైనా, ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం యొక్క ప్రభావం మనమే పడతాం లేదా? పడతాం, తెలుస్తాను కదా మనకి, వెళ్ళే మోక్షం పొందలే. నువ్వు నీలాగా ఉంటే మానేసి ఎవరిలాగా ఉంటానంటావేంటి? కొంతమంది పేదవాళ్ళ ధనవంతులతో స్నేహం చేస్తారు పాపం, ఆ ధనం ఏది వీళ్ళకి అంటుకుంటుందేమో, ఆ ధనం వీళ్ళకి అంటుకోదు, ఉన్నది పోతుంది వీళ్ళకి చివరికి. నేను చాలా మంది చూశాను, కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తారంటే ధనవంతులతో స్నేహం చేస్తారు. ఏం చేద్దాం, అది ఏమన్నా వీళ్ళకి వస్తుంది, వాళ్ళది ఎలాగ వీళ్ళకి రాదు, వీళ్ళకు ఉన్నది ఏదో ఉంటే క్షౌరం అయిపోతున్నది, అప్పుడు క్షౌరం అయ్యాక వివరం వస్తుంది తర్వాత. కొంతమంది కావాలని ధనవంతులతో స్నేహం చేసుకోవడానికి చూస్తారు, కావాలని. అంటే అక్కడ ఏదో ఉందని, అక్కడ ఏముంది అంతా మాయ, అక్కడ ఉన్నది మాయ. మనం కాలేజీలో నేర్చుకునే చదువు మాయ, డబ్బు కూడా మాయ, గౌరవం మాయ, అగౌరవం మాయ, ఎవ్రీథింగ్ ఇస్ మాయ ఎక్సెప్ట్ బ్రహ్మం. అంతేగా చిత్తశుద్ధి లేకుండా ఓడి. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఏమి చదువు లేదు, పైసలు లేవు, చదువు లేవు పైసలు లేవు, ఆయన అంత స్థితికి ఎలా వెళ్ళిపోయాడు? నెలకి 8 రూపాయలు జీతం, నెలకి 8 రూపాయలు జీతం. ఆయన పాప మొట్టమొదటి చిత్తశుద్ధి ఇచ్చేవాడు చెప్తారు, ఆయన మొట్టమొదటి అడిగివాడు ఏంటి, అందరూ ప్రాపంచిక జనాన్ని పంపిస్తున్నామేంటి నా దగ్గరికి, వచ్చేవాళ్ళు అందరూ లౌకికులే, ఈ జనం ఏంటి, బాగా బాగుపడాలి, మాకు మోక్షం కావాలి, అమ్మ కాళి మహాకాళి అమ్మ నాకు మోక్షం కావాలి, కాబట్టి ముముక్షులు నా దగ్గరికి పంపించు, సాధకులు నా దగ్గరికి పంపించు, ఈ లోక జ్వరంతో 104 డిగ్రీలు 105 డిగ్రీలు లోక జ్వరంతో బాధపడిన వాళ్ళు నా దగ్గరికి పంపిస్తున్నావు, వచ్చి చూస్తున్నారు వెళ్ళిపోతారు, నాకు అన్నం తెచ్చేవాడు ఎవడు కనపడతాడు. అంటే అమ్మా నువ్వు ఎవరైనా నాకు కొంచెం 4 బట్టలు ఇచ్చేవాడిని, కాస్త 4 మెతుకులు పెట్టుకుని ఎవరైనా పంపితే 8 రూపాయలు ఉద్యోగం నేను మానేస్తాను. అంటే మొత్తం టైం అంతా భక్తులకే కేటాయించవచ్చు. ఈ ముముక్షులను పంపించు, నేను చెప్పే మాటలు అర్థం చేసుకుని వాడు బాగుపడేవాడిని పంపించు. నువ్వు ప్రస్తుతం నా దగ్గరికి ఎవరు వస్తున్నారు, అందరూ లోకం జనం, అందరూ లౌకికులే, అందరూ లౌకికులే, అందరూ లౌకికులు వస్తున్నారు. ఈ లౌకికతో ఈ లౌకికతో నేను పడలేకపోతున్నాను, అయితే నువ్వు ముముక్షుని పంపించు, నాకు కాస్త బొబ్బా అన్నం పెట్టుకోండి ఎవడానికి పంపించు. అంటే నాకు ఎందుకు అనిపించిందంటే ఈ మాట నాకు ఎవరన్నా కాస్త అన్నం పెట్టు అది ఎంత గొప్ప శక్తి చిత్తశుద్ధి ఉందని ఆ ఒక్క మాటలో నాకు అనిపించింది. ఎంత పరమహంస అంటే నిజంగా పరమహంస ఓపెన్ గా అడుగుతాడు కాలే మాత్రం వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నన్ను మంచి నీళ్ళు అడిగోడలేడు అన్నం పెట్టుకోడలేడు. వాడు చెత్త ఆయన చిత్తశుద్ధి అక్కడ ఉంది. ఆయన నెలకి 8 రూపాయలు జీతం చాలా కాలం చేశాడు 8 రూపాయలు జీతానికి. నిష్కామ కర్మ చేస్తే నువ్వు చేసేది నిజంగా నిష్కామ అవుతుంది. తర్వాత భగవంతుడు అంతర్యామి, భగవంతుడు అంతర్యామి నారాయణుడు అంటే జీవుడికి ఆధారంగా ఉన్నవాడు, జీవుడికి సపోర్ట్ గా ఉన్నవాడు, జీవుడికి సాక్షిగా ఉన్నవాడు, జీవుడికి సాక్షిగా ఉన్నవాడు, జీవుడికి నివాస స్థానంగా ఉన్నవాడు నారాయణుడు. ఇంకొక 5 నిమిషాలు మనకు ఏ తలంపు వస్తుందో మనకు తెలియదు, 5 నిమిషాల తర్వాత మనకు ఏం తలంపు వస్తుందో నారాయణుడికి తెలుసు. ఇప్పుడు మనందరం కూర్చున్నాం, 5 నిమిషాల తర్వాత ఏ తలంపు వస్తుందో మనకు తెలియదు, 5 నిమిషాల తర్వాత మనకు ఏం తలంపు వస్తుందో ఈ అంతర్యామికి తెలుసు. వాడి ఈశ్వరుడు, వాడి నారాయణుడు. అయితే మనం ఏదైనా పని చేశామనుకోండి ఆ సత్కర్మ, ఇప్పుడు ఎవరో వచ్చి మన ఏదో పని చేయమంటారు, ఆ పని అక్కడ అవసరం లేకపోయినా గొప్పల కోసం చేస్తాం. మన అందరం ఎటువంటి వాడు అయితే గంగా నది పక్కన నుయ్యి తవ్వుతాం, కానీ నుయ్యి అవసరమైన చోట తవ్వం. ఏ మంత్రి గారు వచ్చి మనకు చెబుతారనుకోండి మీరు గంగానది పక్కన నుయ్యి తవ్వం తవ్వుతాం, నిజంగా అవసరం అనుకుంటే చోట నుయ్యి అనుకోండి మనం తవ్వం. మన బుద్ధి అటువంటిది, అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ పని చేసినా ఈశ్వర ప్రీత్యర్థం చేయి. మనం లోకంలో గొప్పల కోసం చేస్తాం, మెప్పుల కోసం చేస్తాం, మెప్పుల కోసం చేస్తాం, గొప్పలకి చేస్తాం, గుర్తింపుల కోసం. ఈ గుర్తింపులో చాలా ప్రమాదం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ఏదో మంచి వాడు చెప్తాడు అనుకోండి, లేదో మంచి పని చేస్తాడు, ఇంకోటేదో చేస్తాడు, ఇంకోటో చేస్తాడు, ఇతర సమాజం నన్ను గుర్తిస్తుందా లేదా అనుకుంటారు. మామూలుగా మీరు రోజు పేపర్లో చూస్తాడో తెలుస్తుంది. మీరు పేపర్ చదివితే చదవండి, మీకు ఒక అలవాటు ఉంటే పక్క వాళ్ళతో పేపర్లో గొడవలు మాట్లాడుకోండి, మీరు పాడైపోతారు. కానీ మీకు అలవాటు ఉంటే పేపర్ చదివి అలవాటు ఉంటే పేపర్ చదవండి, కానీ పక్క వాళ్ళతో మటుకు ఆ పేపర్లో గొడవ ఎవరితో మాట్లాడదు. మేము ఇంత సేవ చేసాము ఎవరు గుర్తించలేదు అంటాడు. అంటే వాడు ఏంటి గుర్తింపుడు కోసం చేస్తున్నాడు కానీ ఈశ్వర ప్రసిద్ధం చేయదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు నువ్వేదన్నా పని చేస్తే సత్కర్మ చేసి నిరాహంకారంగా చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి. నీ వ్యక్తి నువ్వు ఆ మంచి పని చేయటం వల్ల ఎవరు నేను స్తోత్రం చేస్తారనుకో, అప్పుడు నీకు ఏదైనా వికారం కలుగుతుంది అనుకో, లోపం అహంకారం పెట్టుకు చేసినట్టే. నిరాహంకారంగా చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి. ఇప్పుడు మీరు ఏదైనా సత్కర్మ చేస్తారు ఉడికి అనుకోండి, మనం చేసేది లేదు ఏమి లేదు అనుకుందాం, ఏదో అనుకోవాలి, XYZ అనేది అనుకోవాలి కదా. మీరు ఏదైనా సత్కర్మ చేస్తారు అనుకోండి, ఎవరైనా మీరు చాలా మంచి పని చేశారనుకుంటారు, లోపల మీకు ఏదైనా సంతోషం వస్తుంది అనుకోండి, అక్కడ దేహ భావన అక్కడ ఉన్నట్టు అంటే మీరు లోపల ఉంటుంది మీ అహంకారానికి సంతోషం అందిపోతాను. మీకు అర్థమవుతాను, బయట నుంచి దానికి ఏదో మేత వెళ్ళిపోతాను, ఇంకా తావత పెరిగిపోతాను. తర్వాత మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, మీరు డిప్రెషన్ లో గడిపోతారనుకోండి, ఎవరు విమర్శ డిప్రెషన్ లో గడిపోతారనుకోండి, అప్పుడు కూడా మార్గం తప్పిపోతారు. సాక్షి అసాక్షి విష్ణు సహస్రనామాల్లో చెప్తాడు, సాక్షి భగవంతుడు సాక్షి అసాక్షి అంటే ఈ 3 అవస్థలను చూస్తూ ఉంటాడు కాబట్టి సాక్షి. ఆడే మనం అద్వైతానుభవం పొందామనుకోండి, ద్వైతం కాకుండా ద్వైతం అంటే అక్కడ సాక్షి, మనం అద్వైతానుభవం పొందామనుకోండి, అమృతానుభవం పొందామనుకోండి, అక్కడ ఇతరులు అంటూ లేరు, దృశ్యం లేదు, వ్యక్తి లేడు, అక్కడికి సాక్షి అంటూ ఎవడం ఉండదు, అది చిత్తారు కొమ్మ. సాక్షి అంటే నీకు అక్కడ ఏదో దృశ్యం ఉండాలి, వ్యక్తి ఉండాలి. అసాక్షి అసాక్షి అంటే వాడికి అంటే తనకంటే వేరుగా ఏది కనపడదు, అప్పుడు అసాక్షి వాడు, అదే అమృతానుభవం. దానికంటే భిన్నంగా ఏది కనపడదు వాడికి, అంతా తానై ఉన్నాడు, వాడు అసాక్షి. సాక్షి అసాక్షి రెండు కూడా విష్ణు సహస్రనామాలు. భగవంతుడి ప్లానింగ్ మనకేం తెలియదండి, అసలు ఏమీ తెలియదు. మన తెలివితేటలంతా మన జీవితం అంతా మన ఆయుద్ధ ఆ విష్ణు సహస్రనామాలు చెప్పే ముందు కృష్ణుడు అంటాడు, నీ తాతగారి దగ్గరికి వెళ్ళి ధర్మాలు తెలుసుకో అంటాడు. ధర్మరాజుడు ఏం చెప్తాడంటే, కృష్ణుడు మీ తాతగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అంటే భీష్ముడు ఏదో ఆ పాండవులని కురువులు వాళ్ళ ఆస్తులు పాస్తులు నిలబెట్టాడని, వాడు బ్రహ్మచారని, భీష్ముడు బ్రహ్మచారని, గొప్ప భక్తుడని లోకాలను తెలుసుని, కానీ ఎంత పండితుడో లోకానికి తెలియదు. ఆయన ఎంత పండితుడు, ఎంత అనుభవం ఉన్నవాడు, అనుభవం అది ముఖ్యం. అయితే ఆ లోకం చేత గుర్తింపు చేయటానికి, అంటే భీష్ముడు ఇచ్చివాడు సుమా, ఎంతటి వాడో, లోకం గుర్తించలేదు, లోపల ఇంక వైభవం ఉంది, ఆ వైభవం లోకం ఇంకా గుర్తించలేదు. అంటే లోకం గుర్తింపుకి భీష్ముడికి అక్కర్లేదు, లోకం గుర్తింపు భీష్ముడికి అక్కర్లేదు. అసలు ఆ గొడవ ఆ జాతలోనే లేడాయన, కానీ లోకం గుర్తింపు కావాలి. భీష్ముడు ఎంత వాడు ఒక్కోణంలోనూ చూస్తున్నారు భీష్ముడిని. అంటే ఆ భీష్ముడి యొక్క పాండిత్యం, భీష్ముడి యొక్క తెలిసిన న్యాయశాస్త్రం, భీష్ముడికి తెలిసినటువంటి భగవంతుడి యొక్క వైభవం లోకానికి తెలియటం కోసం ధర్మరాష్ట్రుడు ఏం చెప్తాడంటే, నువ్వు మీ తాతగారి దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం నేర్చుకుంటాడు. ఆయన చెప్పవచ్చు, పక్కన ఈ ముసలోడు ఉన్నాడు వ్యాసుడు, లేక ముసలోడు చెప్పవచ్చు. భీష్ముడితో చెప్పింది అంటే భీష్ముడి యొక్క వైభవం లోకాలను తెలియటం కోసం చేసి, అది భగవంతుడి యొక్క వైభవం. పాప ఈ ముసలోడు ఉన్నాడు కదా పక్కన గడ్డాలు పెంచుకుని, వ్యాసుడు ఉన్నాడు కదా వాడిని అడగమనొచ్చాం కదా, వాడికి తెలియదంటే ఏమి లేదు. ఇక వాడికి రెండు చేతులు ఉన్నాయి కానీ వాడు మహావిష్ణువుతో సమానం. కానీ భీష్ముడి దగ్గరికి వెళ్ళి మీ తాతగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అంటే సత్కర్మ అంటే మనం చేసేది కాదు, నిశ్చలంగా చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి. మీకు అర్థమవుతుంది, అక్కడ అవసరం ఆ పని, అక్కడ అవసరమే అనుకున్నప్పుడు చెయ్యాలి. అక్కడ పని అవసరమే, అవసరమే అది న్యాయమే అనుకున్నప్పుడు చెయ్యాలి. అది కూడా ఏదో ఏదో గుర్తింపు గుర్తింపు వస్తున్న దృష్టిలో మనం చేయకూడదు. నీ అహంకారం సత్కర్మ అనుకోకూడదు, నీ ఉదయంలో అంతర్యామ అనుకోవాలి సత్కర్మ. అప్పుడు నీకు శబ్దశుద్ధి కలుగుతుంది, అప్పటి వరకు నీకు శబ్దశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకుండా ఎంతవరకు ఈ సృష్టిలో ఏ జీవుడికి ఆత్మజ్ఞానం కలగలేదు. అంటే కర్మ ఎందుకంటే, సత్కర్మ ఎందుకంటే నీకు చిత్తశుద్ధి కలగటం కోసం. అంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, మంచి చేశాను ఉండాలి, మంచి చూశాను ఉండాలి. మనకు రెండు లేవు, మనం మంచి చూడక్కర్లేదు, మంచి చెయ్యక్కర్లేదు, మంచి వాళ్ళని గౌరవించే యోగ్యత కూడా మనకు లేదు. మనం మంచి చెయ్యక్కర్లేదు, మనం మంచిగా ఉండక్కర్లేదు. నీకు అర్థమవుతుందా, మంచి చెయ్యక్కర్లేదు. ఆ ఎవడైనా మంచి చేస్తే చూసి సంతోషించే శక్తి, కానీ ఆ యోగ్యత మన ఆ యోగ్యత మనకు లేదు. అంటే నువ్వు సత్కర్మ ఇక్కడ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, సత్కర్మ గమ్యాన్ని చేరుస్తుందంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి లేకుండా, మనసులో వినయం లేకుండా, ఏకాగ్రత లేకుండా, నిశ్చలత్వం లేకుండా, నిర్మలత్వం లేకుండా, లోపల నీకు ప్రిపరేషన్ లేకుండా నీకు ఆత్మజ్ఞానం లభ్యం కాదు. ఆత్మజ్ఞానం లభ్యం కాదు అంటే మనం మాట్లాడుతుంటే ఎంత కొంత చిత్తశుద్ధి ఉండాలి, ఆ యోగ్యత ఉండాలి. మన మాటకి యోగ్యత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అంటే చిత్తశుద్ధి లేని, చిత్తశుద్ధి లేదు ఉందో లేదో మనం ఏదో మాట్లాడతాం. ఇప్పుడు నేనేదో మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ అంతర్యామి చూస్తూ ఉంటాడు ఈ మాటలో చిత్తశుద్ధి ఉందా లేదా. అది దేవుడు కోర్టు, ఏది దేవుడి కోర్టు. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడు, ఈ కోర్టులో మనం తప్పించుకున్నా దేవుడి కోర్టులో తప్పించుకోలేము. ఇక్కడ హైదరాబాద్ కోర్టులో మనం తప్పించుకున్నా దేవుడి కోర్టులో మనం తప్పించుకోలేము అని. అయితే ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడుతుంటే ఆ మాటలో చిత్తశుద్ధి ఉందా లేదా, ఆ మాటలో యోగ్యత ఉందా లేదా. అంచేత నువ్వు జ్ఞానం యొక్క జ్ఞానం అంటే వ్యవహారిక జ్ఞానం కాదు, అది సాపేక్షిక జ్ఞానం కాదు. మనం లెక్కలు నేర్చుకోవడం, ఇంగ్లీష్ నేర్చుకోవడం, దాన్ని సాపేక్షిక జ్ఞానం అంటారు. కానీ అది అబ్సల్యూట్ నాలెడ్జ్ కాదు, రిలేటివ్ నాలెడ్జ్ వేరు, అబ్సల్యూట్ నాలెడ్జ్ వేరు. మనం లెక్కలు నేర్చుకుంటాం, దాన్ని రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. ఆత్మజ్ఞానం అలా కాదు కదా, మన గురించి మనం తెలుసుకోవటం. మన ఎవరో మనం, మన గురించి మనం తెలుసుకోవటం, మన ఎవరో మనం తెలుసుకోవటం. మన ఎవరో చిన్న సూరమ్మ గారు పెద్ద సూరమ్మ గారిని చూడటానికి వెళ్ళే 108 ఏళ్ళు అంటాడు ఇప్పుడు దూరపాలెం. పెద్ద సూరమ్మ గారిని మనం ఏం చూడటానికి వెళ్ళాము 108 సంవత్సరాలు అంటుంది ఆవిడకి. ఆవిడ రమణ మహర్షి గారిని 1945లో చూశారట. 1945లో చూశారట. నాకు మోక్షం కావాలని అనుకుంటున్నాను. మరి నీకు మోక్షం కావాలంటే నేను ఎవడైతే మోక్షాన్ని కోరుతున్నాడో వాడిని బయటకు తోలే, మోక్షం అక్కడ ఉందన్నారు. పెద్ద సూరమ్మ గారు అన్నారటండి నాకు మోక్షం కావాలన్నారు 45లో మాటలు. అంటే భగవాన్ అన్నారటండి మరి నాకు మోక్షం కావాలంటున్నాగా, మోక్షం కావాలని ఎవడైతే అడుగుతున్నాడో వాడిని బయటకు తోలే, ఉన్నదే మోక్షం, ఉన్నదే శాంతి, ఉన్నదే నిర్వాణ స్థితి, అది ఉన్నదే స్వర్గరాజ్యం. నీలో లోపల ఉన్నది స్వర్గరాజ్యం, నీ పేరే స్వర్గరాజ్యం, నీ పేరే మోక్షం. ఇప్పుడు నాకు 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 నేను అంటున్నాను, దాన్ని బయటకు చూడే అంతకంటే నువ్వు చేయక్కర్లేదు. నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, దాన్ని బయటకు చూడే అంతకంటే నువ్వు చేసి పని ఏమలేదు. అడి తోలేస్తే ఇటు వస్తుంది, ఇటు తోలేస్తే అటు వస్తుంది. అది గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆ దేహగతమే నేను, దేహం నేననే తలంపు. ఇదే మీరు అర్థం చేసుకోవాలి. దేహము నేననే తలంపు నీకు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం నువ్వు ఇష్టాయిష్టాలు లేకుండా ఉండలేదు. ప్రపంచం యొక్క ప్రభావం నీ మెదడు మీద పడకుండా ఆఫ్ చేసుకోలేవు. ఎమోషన్ వస్తుంది లేదా డిప్రెషన్ వస్తుంది. దేహం ఉన్నవాడికి లోకం, దేహం లేని వాడికి లోకం లేదు. ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ బ్రహ్మంలోంచి వస్తుంది, సంథింగ్లోంచి వస్తుంది, లోపల హృదయంలోంచి వస్తుంది మనస్సు. ఆ హృదయం ఎక్కడి నుంచి అయింది? మనస్సు ఎక్కడి నుంచి? గాఢ నిద్రలో మనకు దేహం గొడవలేదు, జాగ్రత్త అవస్థలో ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది మనస్సు? మన హృదయంలోంచే వస్తుంది మనస్సు. హృదయంలోంచి మనస్సు వచ్చాక ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహం వచ్చాక ఏమొస్తుంది? లోకం వస్తుంది. లోకం వచ్చాక ఏమొస్తుంది? దేవుడు ఉన్నాడు లేదా దేవుడు ఉన్నాడు లేదా దేవుడు ఉన్నాడు లేదా దేవుడు ఉన్నాడు. ఈ గాఢ నిద్రలో దేవుడు కూడా ఎక్కడుంది? మనం అందరం డీప్ స్లీప్ లో ఉన్నామనుకోండి, దేవుడు కూడా ఎక్కడికి? రాముడు, యెహోవా, కృష్ణుడు, ఎవరికైనా దేవుడు కూడా ఉందా? మనకి హృదయంలో, ఈ హృదయ స్థానంలోంచి మనస్సు నేననే తలంపు, నేననే అహంకారం విజృంభిస్తుంది. నేననే తలంపు హృదయంలోంచి వస్తుంది. ఎప్పుడు నీ శిరస్సులోకి వస్తుంది? శిరస్సులోకి వచ్చాక దేహంతో తాదాప్యం పొందుతుంది. దేహంతో తాదాప్యం, దేహము నేననే తలంపు వచ్చాక నీకు లోకం కనిపిస్తుంది. లోకం కనిపించిన తర్వాత హృదయం లేకపోతే మనసు లేదు, హృదయం లేకపోతే అహంకారం లేదు, అహంకారం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేడు. అంటే నీకు ఎప్పుడైతే సత్యానుభవం కలిగిందో ఈ దేవుడు, ఈ లోకము నీకు అర్థమవుతుందా? ఇవన్నీ హృదయంలో అడిగిపోతాయి. అది కడసారి స్థితి. గౌతమ బుద్ధిని, గౌతమ బుద్ధిని లోకం చాలా అపార్థం చేసుకుంది. గౌతమ బుద్ధుని మోస్ట్ శివుడైతే మ్యాన్, వాడు మోస్ట్ శివుడైతే మ్యాన్, మోస్ట్ దేవుడి మీద పట్టించి మోస్ట్ కల్చర్డ్ మ్యాన్, మోస్ట్ శివుడైతే మ్యాన్. ఎవరు చేశాడు సృష్టిలో? మన పురాణాల్లో తన పిల్లతల్లికి సన్యాసం ఇచ్చాడు, తన భార్యకి సన్యాసం ఇచ్చాడు, తన కుమారుడికి సన్యాసం ఇచ్చాడు, వారసులకి, తన చనిపోయాక ఆ రాజ్యానికి ఎవరు వారసులు వాళ్ళందరికీ సన్యాసం ఇచ్చాడు. ఈ త్యాగ మీకు పురాణాలు ఎవడన్నా ఉన్నాడో చూపించండి. అది మీరందరూ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ చదివి ఉంటారు కదా, ఇంత త్యాగ పురుషు ఎవడన్నాడని కనిపించింది. మన పురాణాల్లో ఉన్నాడు చాలా మంది చక్రవర్తులు, వాళ్ళు అన్ని చక్కబెట్టుకుని ఏదో 60 ఏళ్ళు వచ్చాక నేను ఇళ్ళు వస్తాను అబ్బాయి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. మీ గౌతమ బుద్ధుడి త్యాగం మీకు సృష్టి హిస్టరీలో ఎక్కడ కనిపిస్తుంది? అది 4 రోజులు బంధువులు ఇంటికి ఎప్పటికీ అన్ని అప్పగింతులు చేసి వెళ్తారు. మళ్ళీ 4 రోజులు వచ్చేస్తారు వాళ్ళు. ఇవన్నీ అప్పగించాలి. తాళం చేయాలి, తాళం కప్పుడు ఇవన్నీ అప్పగించేటానని వెళ్ళరు. దాని మీద మరి కోచింగ్, దానికి ఈ నాలుగు రోజుల ఇల్లు ఎలా కాపాడుకోవాలో కోచింగ్ మీద పైగా దానికి కంప్యూటర్ సైన్స్ దాకా. మీరు అర్థం చేసుకోండి, బుద్ధిని ఒకటి అన్నాడు, బుద్ధిని అపార్థం చేసుకున్నారు మానవ జాతి. దేవుడు అన్నాడా అని ఎవరైనా అడిగారు అనుకోండి, మాట్లాడేవాడు కాదు. దేవుడు లేడా, మాట్లాడేవాడు కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లేడా, లేడని చెప్పేవాడు కాదు. ఉన్నాడా, ఉన్నాడని చెప్పేవాడు కాదు. భజన లేవు, గొడవ లేదు. భజన లేవు, ఏమి లేదు, ఏమీ లేదు, సంకీర్తన లేదు, లేదు. దేవుడు లేడా, లేడని చెప్పేవాడు కాదు. ఉన్నాడా, ఉన్నాడని చెప్పేవాడు కాదు. అలా మౌనంగా ఉండేవాడు. అంటే ఇది మీరు అర్థం చేసుకుందంటే, ఉన్నది అంటే ప్రకృతి, ఉన్నది అంటే ప్రకృతి, లేదంటే ప్రకృతి. అసలు సత్యం బ్రహ్మము ఉన్నదని చెప్పడానికి, లేదని చెప్పడానికి అతీతంగా ఉంది. అది మౌనంగా ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోలేక బుద్ధిని చాలా మంది నాస్తికుడికి చిత్రించి చాలా మంది విమర్శలు మొదలు పెట్టారు. లేదు అంటాడు అనుకోండి, బుద్ధుడు దేవుడు లేడంటాడు అనుకోండి, అది ప్రకృతి మాట. ఉంటాడో దేవుడు ఉన్నాడంటాడు అనుకోండి, అది ప్రకృతి మాట. అసలు సత్యము ఉంది లేదు, ఈ రెండు ప్రకృతి అంటే ద్వైతానికి సంబంధించిన మాటలు. ఈ రెండింటికి అతీతంగా బ్రహ్మం ఉంది. అయితే ఉన్నది అంటే, ఉన్నదని చెప్పేవాడు కాదు, లేదని చెప్పేవాడు కాదు. ఉన్నది లేదు అని చెప్పడానికి అతీతంగా వస్తుంది కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి మౌనంగా ఉండేవాడు, వాడికి బుద్ధుడు. అయితే మానవ జాతాన్ని ఎక్కువ అపార్థం చేసుకో అంటే ఆయన అర్థం చేసుకోలేకపోతే అపార్థం. పద్మజ అక్షరం మనం చదివాను, బట్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న జ్ఞాపకం వస్తుంది, ఆల్బర్ట్ ఇస్ట్ అని, గోల్డ్స్మిత్. గోల్డ్స్మిత్ అని రాశాడు, ఆల్బర్ట్ ఇస్ట్ అని నవల రాశాడు, ఫేమస్ నవల. అది ఇంగ్లీష్ నవల్ గోల్డ్, గోల్డ్స్మిత్ రాశాడు. ఆల్బర్ట్ ఇస్ట్ అని ఏదో రాశాడు, రెండు మూడు ఫేమస్ నవల్స్ రాశాడు. అందులో ఏం ఒక వాక్యం నాకు ఎప్పుడైనా గుర్తొస్తాను, మన కష్టపడుతుంది రాదు. మనం కష్టపడకుండా గోడిస్మిత్ చెప్తాడు, ఆల్వర్ గోడిస్మిత్ చెప్తాడు. చార్లెస్ డికెన్స్, అతని పేరు చార్లెస్ డికెన్స్. ఇంగ్లీష్ నవలిస్ట్. అతను ఏం చెప్పారంటే, ఆ నవల సారాంశం ఏంటంటే, మనం కష్టపడకుండా ఏది రాదని, మనం కష్టపడకుండా తెచ్చుకుని దాని విలువ మనకు తెలియదు, మళ్ళీ పాడైపోతుంది. మనం కష్టపడకుండా ఏది రాదు, కష్టపడే తెచ్చుకోవాలి, తెచ్చుకునేది. మనం కష్టపడకుండా ఏది రాదు. ఏదో లోకానికి విషయం కూడా, అంటే ఈ భౌతిక విషయాలు కూడా ఎంతో కొంత కష్టపడాలి. ఏది కష్టపడకుండా ఏది రాదు, లోక విషయాలు. మరి లోక విషయాలు ఏమీ కష్టపడకుండా ఏది రాదు, మనకు స్వర్గరాజ్యం ఎలా వస్తుంది అన్నాడు చార్లెస్ డికెన్స్. లోకానికి సంబంధించిన విషయాలే మనం ఏం కష్టపడకుండా మనకు రాదు. మరి మనం కష్టపడకుండా ఏది రానప్పుడు మోక్షం ఎలా వస్తుంది అన్నాడు, అంటే స్వర్గరాజ్యం ఎలాగ వస్తుంది అన్నాడు. దానికి ఇంకెంత కష్టపడాలి, ఆ డికెన్స్ చెప్పిన మాట మీకు నాకు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను. సత్కర్మలు ఇక భగవాన్ చెప్తున్నారు వాడకి, సత్కర్మ నువ్వు మంచి కర్మ చేస్తే, అదేనా సౌరగ్రహించుడు చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి జ్ఞానానికి దారితీస్తుంది. నీకు సత్కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, మనోనిగ్రహం కలుగుతుంది. తర్వాత నీకు అది సారీ చిత్తశుద్ధి జ్ఞానానికి దారితీస్తుంది. నువ్వు మంచి సత్కర్మ చేస్తుంటే నీకు ఈశ్వరుడు పట్ల నిష్కామ భక్తి, సకామ భక్తి కాకుండా నిష్కామ భక్తి కనుక ఉంటే నీకేమొస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి జ్ఞానానికి దారితీస్తుంది, చిత్తశుద్ధి జ్ఞానానికి దారితీస్తుంది, జ్ఞానం మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. నువ్వు సత్కర్మ చేస్తుంటే, విచారణ చేస్తుంటే, అంటే విచారణ చేసేవాడిని సత్కర్మ విడిచిపెట్టేమని కాదు, సత్కర్మ చేసేవాడిని విచారణ విడిచిపెట్టేమని కాదు. ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి మనం. ఏది సత్కర్మ, వివేకము, విచారణ, ఇవన్నీ సమన్వయం చేసి, ఈ రెండు పరస్పరం స్నేహితులు, విరోధులు కాదు వీళ్ళు. ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి. ఈ సమన్వయం చేసుకుని తత్కర్మని చిత్తశుద్ధికి దారి, చిత్తశుద్ధి జ్ఞానానికి దారి తీస్తుంది. చిత్తశుద్ధి జ్ఞానానికి దారి తీస్తే జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. అంటే ముకుందుడు, ముకుందుడు ఏమంటే, ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు, వాడే నారాయణుడు. ఆ ముకుందుడే నీకు మోక్షాలు, నీకు మోక్షాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు నీకు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. ఆ ముకుందుడు ఏం చేస్తాడంటే, ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. ముకుందుడు అంటే నీకు, నిన్ను పరిశీలించి నీకు మోక్షాలను ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకోటి, ఇప్పుడు అది ఆ పెట్టి ఎనపెట్టి మంచి మన హృదయంలోనే ఉంది, కానీ ముకుందుడి చేతిలో తాళం చేయబోదు. పెట్టి మన హృదయంలోనే ఉంది, కానీ ముకుందుడి చేతిలో ఏముంది, తాళం చేయబోంది. తాళం చేయి ఉంటేనే కానీ పెట్టి ఓపెన్ అవ్వదు. అయితే ఆ తాళం చేయి ఆయన చేతిలో ఉంది, ఆయన ఎప్పుడు ఓపెన్ చేస్తాడో మనం చెప్పడం ఎదురు చూసినట్టు ఉండదు, ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎదురు చూసినట్టు అసలు ఉండొద్దు, ఎక్స్పెక్టేషన్ వద్దు, ఎదురు చూసినట్టు వద్దు, ఎదురు చూసినట్టు ఉండొద్దు. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ శరణాగతి భావంలో వస్తుంది. ఇప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు ఉన్నారు. గాంధీ నెహ్రూని కొంతమంది గురు శిష్యులు అంటారు, కొంతమంది తండ్రి కొడుకులు అంటారు. అంటే నెహ్రూ గారి దేహాన్ని ఇచ్చినవాడు మోతీలాల్ నెహ్రూ, కానీ గాంధీ గారికి మానసపుత్రుడు. అంటే గాంధీ గారు ఎలా చెప్తే అలా చేస్తా ఉంటాడు నెహ్రూ అని కదా, మానసపుత్రుడు గాంధీ గారికి, నెహ్రూ గారు మానసపుత్రుడు. అంటే ఆయన బతికుండగానే నా వారసుడు నెహ్రూ అని చెప్పాడు, నవరసుడు నెహ్రూ అని చెప్పాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గారి అభిప్రాయాలు కొన్ని నచ్చి కదా ఆయనకి, నెహ్రూ గారికి నచ్చి కాదు, కానీ ఆయన అంతస్తు చాలా గొప్పది, టాలెస్ట్ మ్యాన్. ఆ గాంధీ గారి మాటలు ఏదో పూర్వకాల మనుషులు మాటలకి అనిపించి నెహ్రూ గారికి మనసులో అన్ని అభిప్రాయాలు నచ్చి కాదు. తర్వాత గాంధీ గారు ముట్టుకుని వాళ్ళు భక్తుడు, నెహ్రూ గారు నాస్తికుడే కాదు, ఆస్తికుడే కాదు. ఒకవేళ దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు అని వాడు, ఆ గొడవలు నాకు తెలియదు అని చెప్పాడు, ఓపెన్ గానే చెప్పాడు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, ఆ సబ్జెక్ట్ లోకి నేను వెళ్ళని చెప్పాడు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ గాంధీ గారు చెప్పిన కొన్ని మాటలు నచ్చకపోయినా మానసికంగా ఎప్పుడు గాంధీ గారికి దూరం అవ్వలేదు. గాంధీ గారి పాదాలను అంటిపెట్టుకున్నాడు, మనం కూడా భగవంతుడి పాదాలను అంటిపెట్టుకున్నాడు. గాంధీ గారు చెప్పిన ప్రతి మాటకి ఎస్టని కూడా కాదు, మీరు చెప్పిన అభిప్రాయం నాకు నచ్చదని చెప్పాడు, కానీ మనసులో మటుకు ఎప్పుడు దూరం అవ్వలేదు, మనసులో మటుకి ఎప్పుడూ దూరం అవ్వలేదు, గాంధీ పాదాలను విడిచిపెట్టలేదు. అయితే కృష్ణుడు చేసిన పనులు కొన్ని మనకు అర్థం కావు. భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు స్వయంగా దేవుడు అనుకుంటే దేవుడు కాదు, కృష్ణుడు స్వయంగా భగవంతుడు అని చెప్తారు. మన అవతారంలో పూర్ణ అవతారం, ఆయన చేసిన పనులు మనకు కొన్ని అర్థం కావు, అలా అర్థం మన బ్రెయిన్ అర్థం చేసుకోలేదు, అలాగే ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. కృష్ణుడు చేసిన పనులు అసలు మన మదరకు కొన్ని అందవు కొన్ని అందవు అసలు మనకు అందటాలేదే, ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. అయితేదంటే మన మనస్సు కొలవలేదు భగవంతుడిని, మన మనస్సు ఎంత, మన బుద్ధి ఎంత, మన తెలివితేటలు ఎంత, మన జీవితం ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. ఈ భగవంతుని మనం ఏదో గజం బతి పుచ్చుకుని బట్టలు కొలుచుకుంటూ భగవంతుని కొలవటానికి కృష్ణుడు అనేక పనులు చేశాడు. మనకు అర్థం కాని పనులు చాలా ఉన్నాయి. ఏంటి కృష్ణుడు ఎలా చేశాడు అంటే మనకే అనిపిస్తుంది, అంటే అలా అక్కడ అలా ఎందుకు చేశాడు ఆయనకు తెలుసు కానీ మనకు తెలియదు. అంటే మనం కొలవకూడదు, ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు, భగవంతుని కొలవకూడదు, ఆయన పాదాలు నిలిచి మన కొలతలకు అందరం వాడు, వాడే దేవుడు. మన కొలతలకి అందరం వాడు, వాడే దేవుడు. మన కొలతకు అందడాయన ఇచ్చే వాడు బుద్ధి ఏపాటిది, మన బుద్ధి ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, ఆయనకి తెలియని విషయం అంటే ఏమి లేదు. సృష్టి లేనప్పుడు ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడున్నాడు, సృష్టి అనంతరం ఉంటాడు నారాయణుడు. మరి జీవకోటి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడ ఉందో, ఎక్కడ లయం అవుతుందో వాడే నారాయణుడు, ఆయనకి తెలియదంటే ఏమి లేదు. అంటే అక్కడికి వచ్చేటప్పుడు మనం జడ్జిమెంట్ విడిచిపెట్టాలి, పదాలను ఆశ్రయించాలి. పదాలను ఆశ్రయిస్తే మనకు మోక్షం వస్తుంది. అంతేకాని మనం ఇంటికాడ ఏదో కాఫీ తాగి ఫ్యాన్ కింద కూర్చుని కృష్ణుడు చేసిన పనుల మీద జడ్జిమెంట్లు ఇవ్వడం ప్రారంభించకూడదు, అలాగే పాడైపోతాం. అందుకని మేము చెప్పింది వాల్మీకి చెప్పింది ఎంత బాగుంది, రామా ఏదో నాలుగు వాక్యాలు రాశానని నీ వైభవం వల్ల, నీ తేజస్సు వల్ల, నీ ఓజస్సు వల్ల నీ లోకాలను తెలియబడ్డావు, నా రచన వల్ల నువ్వు తెలియబడతావు. నిజంగా మీలో ఎవరికైనా ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, మీ గురించి రాసేవాళ్ళు 100 మంది ఉంటారు కావచ్చు, అది కలగరు కాదు. జాగ్రత్తగా అండి. అంటే మీకు మోక్ష అంటే ఈశ్వరుడు ఆ ముకుందుని ఎవరినైతే అనుగ్రహించాలనుకున్నాడో అనుగ్రహిస్తాడు, వాడికి ముందు జ్ఞానం ఇస్తాడు. ఎలాగ ఉడికి అనుగ్రహించాలంటే పిచ్చోడు కాదు, దేవుడు అంటే పిచ్చోడు కాదు. అంటే ఎవరినైతే ఆయన ఎన్నుకుంటాడు, అక్కడ ఉన్న ప్రవర్తన బట్టి, ఆ బిహేవియర్ బట్టి, ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్, మెచ్యూర్ విజ్డమ్. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, బాగా చెట్టు ముగ్గుపోయిన పళ్ళులే ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు వాడికి, వాడికి ఒకవేళ మోక్షాన్ని ఇవ్వకుండా ఆడుదామని ఆడలేదు. విచ్చూడి విదితం, శుభ్రంగా ముగ్గుపోయి చెట్టుని ముగ్గుపోయి ఉంటారు కొంతమంది. ఆ విచారణ చేసి, సత్కర్మ చేసి, అన్ని భరించి, అలా ముగ్గుపోయి ఉంటారు. అంటే లోపల మనస్సు శుభ్రంగా ముగ్గుపోయి ఉంటుంది. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇవ్వకుండా ఆగలేడు ఈశ్వరుడు, ఉంటానికి వీల్లేదు. వాడిని జ్ఞానంతో అనుగ్రహిస్తాడు ముకుందుడు, వాడిని జ్ఞానంతో అనుగ్రహిస్తాడు, తన ఆయన స్వరూపమైన మోక్షాన్ని ఇస్తాడు. ఇది చెప్తాడు కదా, సర్వధర్మాన్ని పరిచర్య మా ఏకం శరణం రజ అహంతో సర్వ పాపేభ్య మోక్షాన్ని మా సూచి. అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అది మీకు పరిపూర్ణమైన నమ్మకం ఉంటే, మీరు మంచివాళ్ళు అవ్వచ్చు చెడ్డవాళ్ళు వచ్చి ఆయన పక్కన పెట్టండి. ఈ మంచి చెడ్డ అనేది మనసు ఎంత నిజమో, మంచి చెడ్డ అంత నిజమో చైతన్యం లేదు లేకపోతే చూస్తే అక్కడ మంచి లేదు చెడ్డ లేదు. ఈ జీవలక్షణం ఉన్నప్పుడు ఇది బాగు ఓదనం, ఒక స్థాయిగా వెళ్ళిపోయిన తర్వాత మన పెద్ద గోపురం ఎక్కి చూసినప్పుడు ఇంకా కొబ్బరి చెట్టు పొడుగు పొట్టి మనకేం తెలియదు. అలాగే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది మంచి చెడ్డ అనేది ఏమున్నది, అక్కడ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయాక అక్కడ ఈ బాగు ఓగు అనేది జీవలక్షణాలు. ఒక స్థాయిలోకి వెళ్ళాక బాగు ఓగు అనేది అన్ని మనసు నిర్ణయించే కొలతలు. ఇది బాగని ఓగని నువ్వు నీ మనసు నిర్ణయించడం, నీ జడ్జిమెంట్ ఉండడం, నీకున్న వివేకం ఎంత, నీ మేధస్సు ఎంత, నీకున్న తెలివి ఏ పాటికి. ఆ స్థాయిలోకి వెళ్ళేప్పుడు నీకు అంతేత కృష్ణుడు చేసిన పనులే మనం తీర్పులు చెప్పడానికి పనికిరాం. అందుకు నేను చెప్తా అంటారు, ఇది అంటే ఏదో పని చేస్తాం, ఆ పని సత్కర్మ అయి ఉండొచ్చు, మంచి పని అయి ఉండొచ్చు, మరి నువ్వు తవ్విస్తాం, అది నువ్వు అంటే నువ్వు కాదు ఏదోటి, మరి లోపల నా ఉద్దేశం ఎలా ఉండాలని, ఇది ప్రశ్న. ఎవడో భక్తులు అడిగే ప్రశ్న. అంటే రమణ మహర్షి గారు ఏంటంటే, ఎవరైనా అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవారు. శంకరాచార్యులు అలా కాదు, ఓ నూరు పోసేటో పోసేది, స్నానాలు చేయడం ఒకరికి కాఫీ లేదు, టిఫిన్ లేదు, పుస్తకాలు తీయండి, పుస్తకాలు తీయండి, పుస్తకాలు పోసేయటమే, నూరు పోసేయటం ఆత్మజ్ఞానం. అంటే ఆయన చెప్పి ఏమన్నాడంటే, నువ్వు చేసే సాధన 10% 90% నీకు అండర్స్టాండింగ్ లో వచ్చేస్తుంది. నువ్వు చేయబడి నీకు అసలు ప్రాపర్ గా సబ్జెక్ట్ నీకు అర్థమవుతుందంటే, నువ్వు శ్రద్ధగా శ్రవణం చేస్తే, అంటే ఇష్టాయిష్టాలు నువ్వు పక్కన పెట్టుకుని ఆ భగవద్గీత మంచిది కాదు, కృష్ణుడు మంచివాడు కాదు, భగవద్గీత అంతా కల్పితాన్ని నువ్వు పుస్తకం తీస్తే నీకేం అర్థమవుతుంది. అది ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి నువ్వు చెప్తే నీకేం అర్థమవుతుంది. NB2 అప్పుడు వైస్రాయ్ గాంధీ గారిని పిలిచాడు, 42 పిలిస్తే యుద్ధం అయిపోయినవండి, నన్నేమో యుద్ధం అయిపోయినవండి, అప్పుడు ఇస్తాం స్వరాజ్యం అన్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత స్వరాజ్యం ఇస్తా అన్నాడు. మీరు 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత స్వరాజ్యం ఇస్తాను నిర్ణయానికి వచ్చేసారు, నన్ను మాట్లాడతాను, నన్నే పిలిచారని అడిగాడు. ఎందుకు పిలిచినట్టు టాక్స్కి రమ్మన్నారు, వచ్చాను. రాగానే మీరు మాట్లాడి మొదటి వాక్యం నిర్ణయం అయిపోయింది, 2వ 2ప్రపంచ యుద్ధం అయిపోయాక మీకు మోక్షం ఇచ్చేస్తాను అని చెప్తున్నా, చల్లని చెక్కు నాకెందుకన్నాడు. రాజగోపాలాచారి గారు సరే 42లో వచ్చాడు, క్విట్ ఇండియా అని ఉద్యమం పెట్టాడు. దూసుకంటే దూసుకున్నాడు, అది గవర్నమెంట్ తోటి పోరాటం అండి, ఏ మాటలు కాదండి. అది చేతులు తుపాతు లేదు, కత్తి లేదు, అహింస లేదు, ఆయుధాలు లేవు. చల్లని శక్తిని ఆకిస్తామండి, దూసుకుంటే దూసుకొని క్విట్ ఇండియా ఉద్యమం పెట్టాడు వాడు. ఈయన రాజగోపాలాచారి గాంధీ గారి కంటే తెలివైన వాడు. ఇది క్విట్ ఇండియా ఉద్యమం పనికిరాదు అయ్యా, చాలా మందిని చంపేస్తాం తుపాకులు పెట్టి జనాన్ని చంపేస్తాడు అన్నాడు. చెప్పేస్తాడంటే క్విట్ ఇండియా ఉద్యమం నేను ఇచ్చిపెట్టిన అన్నాడు రాజగోపాలా. చెప్పిన వాడు ఈయంకి చెప్పిన మాట గాంధీ గారు అనలేదు. వాడు నన్ను టాక్సీకి పిలిచాడు, వాడు టాక్సీకి పిలిచి నాకంటే ముందే వాడు నిర్ణయానికి వచ్చేసి రెండో ప్రపంచ యుద్ధం వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను ఎందుకు పిలిచినట్టే అక్కడికి వైస్రాయ్తో సంప్రదింపులు. అప్పుడు వచ్చాడు క్విట్ ఇండియా ఉద్యమం పెట్టి ఆ రాజకీయం మనకు వద్దులేండి. అప్పుడు చూసుకుంటే చూసుకున్నాడు జైల్లో కలిసి పారిపోవటం కాదు, జైలు జైల్లో పెడతానంటే సరే రెడీ, నేను సముద్రంలో పడేస్తానంటే రెడీ. మరి ప్రహ్లాదుని చూడండి, ప్రహ్లాదుని ఏనుగుల చేత తొక్కిస్తాడు ఎవడో హిరణ్య కశిపుడు రెడీ. గాంధీ అచ్చుమండి వాడు, వాళ్ళు సద్దాం హుస్సేన్ తడిపోవాల్సిన ఏంటి, సముద్రంలో పడేస్తాం, నేను నరికే సముద్రంలో పడేస్తాం రెడీ. పారిపోవటం అనే సమస్య లేదు, కాలు వెనక్కి తిప్పటం లేదు, ఎక్కడ బంకర్లో దాక్కోవటం లేదు, ఎవరింటికెళ్ళి దాక్కోవటం లేదు. రాజగోపాల్ అది ఏంకడికి ఇష్టం లేదు క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వద్దని వాళ్ళు ఏం కొడుతాడు, వాళ్ళు జనాన్ని పిలుస్తారు చచ్చిపోతారేమో అని. మిస్టర్ రాజాజీ ఇఫ్ యూఆర్ సో టిమిడ్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ది కాంగ్రెస్. గాంధీ గారిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి ఎవడ ప్రాణం అంటే వాడికి ఇష్టం, ప్రతి మనిషికి కూడా ఎవడ ప్రాణం అంటే వాడికి ఇష్టం. అయితే ఎకరం పొలం ఉంటుంది అమ్మేసి మనం రాయవల్లూరు వెళతాం వైద్యం చేయించుకోవడానికి, గడ్డి పొరక్కంటే తేలిగ్గా విడిచిపెట్టగల శక్తి ఉన్నాడు గాంధీ తన ప్రాణాన్ని. ఒక గడ్డి పొరకను తీసి అలా అవతల పడేస్తాం, తన ప్రాణాన్ని అలా విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉండవు. తర్వాత ఆహార నియమంలో అంత గొప్ప వ్యక్తి మనకు కనపడదు. దీపావళి రోజున కూడా సంక్రాంతి రోజున కూడా అతను అదనం చేయించాను, మీ ఇంటికి వస్తే వేర్ ఇస్ మై ప్లేట్ అని అడుగుతాను, నా ప్లేట్ ఎక్కడ పెట్టాను. ఆ పక్క వాళ్ళు భోజనం తింటారు కదా, నా పక్క వాళ్ళని చూడండి అసలు, ఆ పక్క వాళ్ళు ఏది తింటున్నారో అని చూడాలి, తినేది లెక్క ప్రకారం. గాంధీ గారు పొట్ట చూడని ఎప్పుడు అంటుంటే ఉంటారు, మన పీఠాధిపతులకి ఇంతంత పొట్టలు, ఆ కాళ్ళు మొయ్యలేవు, ఆ రెండు కాళ్ళు ఆ పొట్టలు మొయ్యలేవు. మీరు గాంధీ గారు పొట్ట ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఇలా అంటుంటే వెరీ లిమిటెడ్. అంటే మనిషి బతకటం కోసమే తినాలి, తినటం కోసం బతకటం కాదు, బతకటం కోసం ప్రాణం నిలబెట్టుకోవడానికే తినాలి అనే సిద్ధాంతం ఆయనకు వర్తిస్తుంది. తర్వాత అర్జునుడు లాంటి వాడు ఎవరు, గాంధీ. అర్జునుడు కుడి చేతితో యుద్ధం చేయగలడు, ఎడం చేతితో యుద్ధం చేయగలడు. ఈ చెయ్యి ఏమని లాభితుంది అనుకోండి, ఎడం చేతి ఎడం చేతితో యుద్ధం చేస్తాడు, సవ్యసాక్షి. కుడి చేతుడు చేయగలడు, ఎడం చేతుడు. గాంధీ గారు కుడి చేతితో ఎంత వేగంగా రాస్తాడో దస్తుడు, ఎడం చేతుడు కూడా అంత దస్తుడు వేగంగా రాస్తాడు వాడి బాబు. కుడి చేతితో మనం ఎడం చేతితో స్పీడ్గా రాయలేము, అసలు రాయలేము ఎడం చేతితో. అది కుడి చేతితో ఎంత వేగంగా రాస్తాడో ఎడం చేతుడు కూడా అంత వేగంగా రాస్తాడు. గాంధీ గారి దగ్గర మనం నేర్చుకునేది ఆహారం. తర్వాత మన అందరం ఏంటంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. జనరల్గా మన అందరికీ ఏంటంటే భగవద్గీత ఏం చెప్పాడంటే అన్నింద్రియాల కంటే జయంతరం జీషుయేంద్రియం కష్టం అని. మనిషి శరీరంలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి, మానవ శరీరంలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి, ప్రతి మనిషికి ఎంతో కొంత శరీర జ్ఞానం కూడా అవసరం. అన్నింద్రియాల కంటే ఈ జీషుయేంద్రియం జయించడం చాలా కష్టం. వారు రుచిగా ఉంటే ఎక్కువ 10 ముద్దలు ఎక్కువ తినేస్తాం. అయితే రమణ మహర్షి గారు చెప్పారు, ఈ పొట్ట బాధ నోటికి తెలియదు, ఈ పొట్టపడే బాధ ఈ నోటికి తెలియదు, పొట్టలో కలిపేది బాధపడుతుంది, అయ్యో మనం ఎక్కువ తినేస్తే పొట్ట బాధపడుతుంది కూడా నోటికి తెలియకుండా ఉంటుందని. అంటే ఆహార నియమంలో మనం ఐడియల్గా పెట్టుకున్నవాడు బాపూజీ, ఆహార నియమంలో ఐడియల్గా పెట్టుకోవాల్సింది బాపూజీ. అసలు సాయంత్రానికి ఇంటికి వస్తాం లేదు, ఇంటికాడ చెప్పేవాడు సాయంత్రానికి ఇంటికి రావాల్సిన ఇంటికి రావు అంటే తన ప్రాణాన్ని అవసరమైతే నిమిషంలో గడ్డి పరగలవి త్యాగం చేయడానికి ఏ గంటగా గంట సిద్ధంగా ఉండదు. అయితే నేను ఏం చెప్పాడంటే ఇంత శక్తి నాకు రావటం భగవద్గీత కారణం, నాకు ఇంత మహత్తరమైన శక్తి నాకు కలగటం కోసం ఎక్కడ గురువుల దగ్గరికి వెళ్ళలేదు, భగవద్గీతను చదివిన అర్థం చేసుకోవడంలో ఇంత ఎనర్జీ నాకు వచ్చింది. అయితే మా అమ్మ ఇప్పుడు నాకు చిన్నప్పుడు చనిపోయింది, మా అమ్మ చనిపోయిన లోటు నాకు లేదు, భగవద్గీత నాకు అమ్మని చెప్పేవాడు బాపు. మా అమ్మ ఇప్పుడు నాకు చిన్నప్పుడు చనిపోయింది, కానీ భగవద్గీత నాకు అమ్మ. నాకు ఏదైనప్పుడు దుఃఖం వస్తే ఆ భగవద్గీత అలా తిరగేసుకుంటే ఏదో శ్లోకం వేరుతో సహా నా దుఃఖాన్ని తీసి అవసర పడేసి అయితే కృష్ణుడు చేసిన పనులు మీకు ఉదాహరణ చెప్పాను కదా. గాంధీ గారి అభిప్రాయం నెహ్రూ గారికి ఇష్టం లేదు కాదు, ఆయన ఆయన పాదాలు విడిచిపెట్టలేదు. ఇది లౌకికమైన ఉదాహరణ నీకు చెప్తున్నాను నేను. అలాగే భగవంతుడు కృష్ణుడు చేసిన పనులు మీకు నచ్చపూస్తాను, పాదాలు విడిచిపెట్టకూడదు, అది జ్ఞాపకించుకోండి. ఆ పాదాల మీద భక్తి కాపాడుకోవాలి. ఏంచేదో భక్తి కాపాడుకుంటే మనకు సత్వగుణం వస్తుంది, సత్వగుణం మనకు జ్ఞానానికి దారి చూపిస్తుంది. మార్గాన్ని తప్పనివ్వదు, మార్గాన్ని తప్పనివ్వదు. అక్కడ దాకా ఎందుకు మన ముత్తాతలకు ఏంటి, వాళ్ళకి పెద్ద ఆస్తులు లేవు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని గోపాలన్నా అంటే మీ ముత్తాతలకు లేవు, అది రద్దీ ఎక్కడ ఉందండి. వదిన జ్ఞానం చెప్పేవారు గొర్రెమ్మ నుంచి రావాలంటే వీరాశ్రం దాకా ఒక 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 జ్ఞానం, వీరాశ్రం దాకా ఒక గొర్రబండి, వీరాశ్రమానికి పాలకొల్లు గొర్రబండి, పాలకొల్లు నుంచి నరసా ప్రాంతానికి మెయిల్, మెయిల్ అంటే రహదారి పడవ. ఇన్ని రకాలుగా వెళ్ళవాళ్ళు, ఎల్లివాళ్ళు, నరసాపురం వెళ్ళేవాడు, ఏదో రొట్టు మొక్కలు ఏదో కాల్చి పెట్టేవారు, కారపూసలు చేసి ఇచ్చేవాళ్ళు, వారం రోజులు మేస్తూ ఎవరు పోటీకోళ్ళు ఇంటికాడ భోజనం చేసి అలా కాలక్షేపం. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిన కాలేజీలు పెరిగిపోయినాయి, హై స్కూల్ పెరిగిపోయినాయి, మెడికల్ కాలేజీలు పెరిగిపోయినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోయి ఎక్కడికైనా సరిగ్గా సత్వగుణం ఉండమే చూడండి. నా మాట వదిలే, నా గురించి, మీ గురించి, హాల్లో ఉన్న 10 మంది గురించి అవుతలేదు. మీ ఇంట్లో పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ మీకు సత్వగుణం కనిపిస్తుందేమో చూడండి. డాక్టర్లో కానీ, ఇంజనీర్లో కానీ, లేదా వ్యవసాయదారులో కానీ, లేదా సైంటిస్టులో కానీ, లేదా ఫిలాసఫర్స్ లో కానీ, మీకు జనరల్ గా మనిషిలో సత్వగుణం క్రమేణా తగ్గిపోయింది. ఇది శంకరాచార్య వారు చెప్పారు, నీకు సత్వగుణం లేకుండా శాస్త్రాన్ని చదివినా తన హృదయాన్ని మీకు ఇవ్వదని చెప్పారు. ఇది గీతా భాష్యం, గీతకు భాష్యం రాస్తూ శంకరాచార్య రాసినటువంటి పంక్తి. అది పని ఎలా చెయ్యాలండి, అంటే ఏదో పని మొదలు పెడతాం అలా చెప్పి కొంతమంది విశుద్ధ చేస్తారు, కొంతమంది విశుద్ధ చిరాగ్గా చేస్తారు, ఏదో చిరాగ్గా చేస్తారు. భగవాన్ చెప్తున్నారు, నువ్వు చేసేది ప్రేమగా చెయ్యాలి, నువ్వు చేసే పని ప్రేమగా చెయ్యాలి. ఈ ఉపనిషత్తు ఇంకా అందంగా చెప్పింది. ఉపనిషత్తు ఏం చెప్పింది అంటే, మీరు ఎవరికైనా పెసరెట్టు ఇవ్వాలనుకుంటారు అనుకోండి, పెసరెట్టు వాళ్ళని మీ ఇంటికి రప్పించుకోవడం కంటే వారింటికి పట్టుకుని పెసరెట్టి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు తీరా ఇస్తున్నాను, ఇది పెసరెట్టి పుచ్చుకుంటారో లేదని అనుమానంతో ఇవ్వండి, సిగ్గుతో ఇవ్వండి అని చెప్పి. మనం ఎవరికైనా పెసరెట్టి ఇస్తే అలా పడేస్తాం. ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే, మీరు ఎవరికైనా పెసరెట్టి ఇవ్వాలనుకోండి, పెసరెట్టి ఇవ్వాలనుకోండి, మరి పెసరెట్టి అంటే గోపాలరెడ్డి గారి జ్ఞాపకం వస్తారు మనకు, ముఖ్యమంత్రి చేశారు అన్నారు. ఎన్ని పదాలు చేసినా పెసరెట్టి అంటే నాకు పెసరెట్టి మీద నాకుండి ఇష్టం పెరగలేదని నాన్నగారు అన్నారు. సరే, ముఖ్యమంత్రి గారికి పెసరెట్టి అంటే బాగా ఇష్టం. గోపాలరెడ్డి గారు ఏదో మాటల సందర్భంలో ఒక మీటింగ్ లో అన్నారు పెదవాళ్ళని, నేను చాలా పదాలు చేశాను, గవర్నర్ చేశాను, ముఖ్యమంత్రి చేశాను అని పొద్దున్న పెసరెట్టి ఇష్టం అని, పొద్దున్న కొంతమంది ఇడ్లీ ఎలా తింటారని పెసరెట్టి, పెసరెట్టి మీద ఇష్టం పడికి నాకు ఇంకా పోలేదన్నారు. ఇంకా గొడవ వదిలే, మీరు పెసరెట్టి అంటే గోపాలరెడ్డి గారు గుర్తుకొస్తారు అందుకు. అయితే మీరు ఏదైనా ఒక వృత్తి ఇవ్వాలని పెసరెట్టి అంటే పెసరెట్టి కాదు, ఏదైనా మీరు ఒక వస్తువు ఇతరకి ఇవ్వాలనుకున్నప్పుడు అది నిర్లక్ష్యంగా ఉండాలి. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, లక్ష్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇచ్చేటప్పుడు వారికి తీరా ఇస్తున్నాం, నాకు వద్దు అంటారు అనుకోండి పెసరెట్టి, మీరు ఎవరికి ఇస్తారు, ఇవ్వరు కదా. అది భయంతో ఇవ్వండి, సిగ్గుతో ఇవ్వండి, అనుమానంతో ఇవ్వండి. ఎలాగా తీరా ఇస్తున్నాం వాళ్ళు పుచ్చుకుంటారో లేదో అని అనుమానంతో, నిర్లక్ష్యంగా ఇవ్వద్దు, గర్వంగా ఇవ్వద్దు. నువ్వేదో పెద్ద గొప్పవాడు, నీ చెయ్యి పైన ఉంది, వాడు చెయ్యి కింద ఉంది, అంటే వాడు తక్కువవాడు, నేను ఎక్కువ ఉన్నాను అంటే న్యూనతా భావంతో ఇవ్వద్దు. అసలు ఆ ఇవ్వటం ఇస్తున్నది మానే, ఆ న్యూనతా భావంతో ఇస్తే నువ్వు పాడైపోతావు. చివరికి బాహ్యంగా మంచి చేసిన నీ లోపల రజగుణం పెరుగుతుంది, తమ్మగుణం పెరుగుతుంది, పతనం అయిపోతుంది. అంటే పెసరెట్లు పంచిపోయి రోజు పొద్దున్న పెసరెట్లు వేసి 10 మందికి ఇస్తున్నారు, లోపం చెప్పుకుంటుంది, లోపల కుళ్ళిపోతావు. సుఖం ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని మనం అగౌరవపరచకూడదు, గౌరవించడం నేర్చుకోవాలి. ఎవడైనా అగౌరవపరుస్తాం అనుకోండి, మనం అనుకోని మాట జ్ఞాపకం పెట్టుకోండి, చట్టం ఇది. ఇది హైదరాబాద్ అసెంబ్లీలో చేసిన చట్టం కాదు. మీరు ఎవరినైనా సరే ఏ విషయంలోనే మీరు ఆక్షేపించారనుకోండి, అది తప్పనిసరిగా మళ్ళీ మీ కుటుంబంలోకి వచ్చి తేరుతుంది. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విషయమైనా సరే, ఈ సూర్యుడు ఎంత, ఈ సృష్టిలో సూర్యుడు ఎంత విశాలంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఈ భూమి ఎంత విశాలంగా ఉందో, ఈ సువిశాలమైన ప్రాంతంలో ఎవరిని ఏ విషయంలో మీరు ఆక్షేపించండి, ఎవరినైతే ఆక్షేపించారు, ఆక్షేపించిన కారణం మళ్ళీ మీ ఇంటికి వచ్చి తీరుతుంది. ఇట్ ఈజ్ ఎటర్నల్ లా, అది ధర్మం, అది భగవంతుడి యొక్క శాసనం. హైదరాబాద్ అసెంబ్లీలోని ఢిల్లీ పార్లమెంట్ లో చేసిన చట్టం కాదు, ఇట్ ఈజ్ లా, ఇట్ ఈజ్ ఎటర్నల్ లా, ఇట్ ఈజ్ అన్బ్రోకెన్ లా, అది చట్టం. మీరు ఏ విషయమైనా సరే ఎవడైనా అంధహీనంగా ఉంటాడనుకోండి, వాడు అంధహీనమైన వాడు మీరు ఆక్షేపిస్తా, అంధహీనమైన వాడే మీ తర్వాత మీ ఇంట్లో పుడతాడు. ఏ విషయంలోనే సరే మీరు ఎవరినైనా సరే ఆక్షేపించండి, అంటే ఈ నాలుగు గోళ్ల మధ్య గురించి నేను చెప్పడం, సృష్టి ఎక్కడైనా సరే ఏ విషయం అయితే మీరు ఆక్షేపించారు, ఆక్షేపణ విషయం మీ ఇంటికి వస్తుంది వచ్చేవారు. ఇది చట్టం. అందుకని ఇది కోపం మీద, అది ఇష్టం మీద అయిష్టమే చెప్పే మాటలు కాదు. అంటే నువ్వు చేసి పని ఎలా ఉండాలంటే వాడు సుఖపడాలనే వాడు. కొంతమంది ఇచ్చింది పిచ్చుకోకూడదు, పిచ్చుకుంటే కొంతమంది ఎలా ఇస్తారంటే వాడు సుఖపడాలమ్మా. వాళ్ళ ఇచ్చిన వాడు సుఖపడ్డా, పుచ్చుకున్న వాడు సుఖపడ్డా. కొంతమంది ఇచ్చిన వాడు సుఖపడ్డా, కొంత పుచ్చుకున్నవాడు సుఖపడ్డా, వాడు సుఖపడ్డావు వీటిని సుఖపడినవాడు. అంచేత మనం అందరూ ఇచ్చిన కూడా తీసుకుంటే ఒకసారి మనం సుఖపడం, వాళ్ళే సుఖపడరు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సుఖపడినా పర్లేదు, వాళ్ళే సుఖపడరు. వాళ్ళు నువ్వు నిర్మలంగా, వాళ్ళు నిర్మలంగా అంటే మనస్సును సమానత్వం నిలబెట్టుకుంటే ఇవ్వాలి. అది ఇంకోటి చెప్తున్నాడు, శాంతి చిత్తంతో ఇవ్వాలి. రాధాకృష్ణ చివరి రోజుల్లో ఒక చిన్న పుస్తకం రాశాడు, పాతిక పేజీలు పుస్తకం, డాక్టర్ రాధాకృష్ణ. నాకు అన్ని కోరికలు నెరవేరిపోయినాయి, పెద్ద పెద్ద పదవులు చేశాను, వైస్ ఛాన్సలర్ చేశాను, రాష్ట్రపతి చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. నా భార్య కూడా చాలా మంచి భార్య, చాలా మంచి ఆవిడ, నన్ను ఎప్పుడు పీడించలేదు. ఇది అంటే తిడ్డు అని, అవునంటే కాదని, కాదంటే అవునని, నన్ను ఎప్పుడు పీడించలేదు, చాలా మంచి ఆవిడ. ఇంత చేసి చిన్న పుస్తకం అని మంచం మీద కూర్చొని రాశాడు. కాబట్టి చెప్పేది, నా కోరికలు అన్ని కోరికలు నెరవేరిపోయినాయి. వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్, అయ్యేది మరి ఆక్స్ఫర్డ్ వెళ్ళి అక్కడ ఏదో స్పీచెస్ చెప్పడం, ఫిలాసఫీ మీద అన్ని కోరికలు, నాకు ప్రత్యేకంగా నెరవేరుస్తున్న కోరికలు లేదు. కానీ ఇన్ని పదవులు చేశాను, నాకు నేను పెద్ద ధనవంతుడు కాకపోయినా సంసార పక్షంగా నాకేం లోటు లేదు. నా భార్య చాలా మంచివాడే, నన్ను ఎప్పుడు పీడించలేదు అని రాస్తూ, ఇవన్నీ నాకు కలిగి ఉన్నాయని నేను అదృష్టవంతుడని చెప్పడం లేదు. ఇవన్నీ లేకపోయినా ఎవరికైతే శాంతి చిత్తం ఉందో వాడు అదృష్టవంతుడు, సృష్టిలు అని చెప్పాడు వాడు రాధాకృష్ణ. నచ్చిన ఉద్యోగం దొరక్కపోయినా, అనుకూలమైన భార్య దొరక్కపోయినా, తినటానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ అంటే ఆర్థిక పరిస్థితి బాగుపోయినా, ఇవన్నీ లేకపోయినా అంటే నాకంత భాష్యంగా చూస్తే నాకంత వైభవంగా జీవితం వాడికి లేకపోయినా, వాడు ఒకవేళ శాంత చిత్తం కలిగి ఉంటే వాడు నాకంటే వాడు అదృష్టవంతుడని రాశాడు లాస్ట్ డేస్. ఆ బుక్ పేరు మై సెర్చ్ ఫర్ ట్రూత్, నా సత్యాన్వేషణ. అదే మీరు బాగా ఐశ్వర్యవంతులు ఉన్నారనుకోండి, మీరు ఎవరైనా బంగారు పిచ్చుకులు ఉన్నారనుకోండి, మీకు శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, ఏం చేసుకుంటారు? వీడే పెట్టుకోవాలి, ఏం చేసుకుంటారు? ఇది ఇక్కడ భగవాన్ ఏం, ఈ విషయం ఉపనిషత్తులు కూడా చాలా అందంగా చెప్పారు. అంటే తర్వాత మంచి పనిని చెడ్డ సాధనంతో చేయొద్దని, మీకు అర్థమవుతుంది, మంచి పని చెడ్డ సాధన, మీరు ఏదైనా మంచి పని చేస్తున్నారనుకోండి ఆ పని ఎంత ముఖ్యమో మీరు అవలంబించే మార్గం కూడా అంత మంచిగా ఉంది. నేను జీవితంలో సాధించాలనుకుంటున్నాడు, సాధించాలంటే దానికి ప్రయత్నం ఉండాలి. మీరు ఆ పని ఎంత మంచిదనుకోవాలో మీరు చేసే ప్రయత్నం కూడా అంత మంచిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే డెస్టినేషన్ ఎంత మంచిగా ఉండాలనుకుంటారో మీన్స్ కూడా, అంటే దాన్ని సాధించే ప్రక్రియ కూడా అంత మంచిగా ఉండాలి, లేకపోతే మీ మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి, మనం ఏదైనా పని చేస్తాం అనుకోని మాట, ఫలితం వస్తుంది ఒకసారి రా, ఒకసారి ఫలితం వస్తుంది, ఒకసారి ఫలితం రాదు. ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. ఒకసారి ఫలితం వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి రాదు. మీకు అర్థమవుతుంది? వచ్చినప్పుడు ఎలా ఉండాలో, రానప్పుడు ఎలా ఉండాలి, ఈ రెండాటిలో నీకు తేడా వస్తుంది అనుకో, నీకు చిత్తశుద్ధి కలగదే, నీకు మోక్షం కూడా రాదు. కర్మ అంటే మీరు చేసిన తేలిక కాదు. ఈ కర్మ మార్గం చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము కర్మ మార్గంలో ఉన్నా మాకు మోక్షం వచ్చేస్తున్నాం అనుకుంటున్నారు. కర్మ మార్గం మీరు అనుకున్న తేలిక కాదు. మేము కర్మ మార్గంలో ఉన్నామంటే మాకు వస్తుంది, అదే మనం పైకి కనిపించడం తేలిక కాదు. లోపల మోటివ్ ఏంటి? అసలు నువ్వు పని చేసావు మంచి పనే, లోపల మోటివ్ ఏంటి? ఏ మోటివ్? మోటివ్ తో చేసావు, ఏ మోటివ్ లెస్గా చేసావు? లోపల ఈ సంకల్పం ఏంటి? లోపల ఏ తలంపులు? ఆ పని చేసినప్పుడు నీ తలంపు ఇవన్నీ రీచ్ చదివేసేస్తాడు. ఇవన్నీ ఎక్కడ ఫుల్ స్టాప్ కామా కూడా తేడా లేకుండా, ఇక్కడ నారాయణుడు అంతర్గి అన్ని చదివి విడిచిపెట్టేస్తాడు. చదివేసినప్పుడు రికార్డ్ చేసేస్తాడు కింద. చదివేసి పర్లేదు, చదివేసిన పర్లేదు, నీ వృద్ధమే రికార్డ్ చేసి వదిలేస్తాడు. అంటే కొంతమంది చెప్తారు ఈ భగవంతుని మీద పరమలోభం జరిగారు. పరమలోభేనో పైస ఎక్కడ విడిచిపెడితే విడిచిపెడతాడు. భగవంతుడు మనకు వచ్చే తలంపులు పోనీ ఏదో వచ్చినాయని కొన్ని తలంపులు ఉంచి తొలి తలంపులు రాసుకుని కొన్ని తలంపులు విడిచిపెట్టడు, మొత్తం అన్ని తలంపులు రికవర్ చేస్తాడు అని చెప్పి భగవంతుడి కంటే పరమలోభి పెరిగారు. అంటే పరమలో అవసరమైతే పైసాను ఉంచి పెడతాడు, కానీ వచ్చిన తలంపులు రికార్డ్ చేయకుండా భగవంతుడు విడిచిపెట్టడు. అంటే నువ్వు చేసిందంతా ఎలా ఉండాలంటే, శాంతి చిత్తం తోటి చేయాలి. అశాంతిగా ఏ పని చేయకూడదు, అశాంతిగా మాట్లాడకూడదు, అశాంతిగా మాట్లాడకూడదు, అశాంతిగా పని చేయకూడదు. మీరు ఎవరైనా మీ ఇంట్లో మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అన్నం పెడుతున్నారనుకోండి, ఒక్క సీతమ్మ గారికి అంత పేరు రావటం కారణం ఏంటంటే, ఆవిడ ఎవరికి ఎంతమంది కన్నా పెట్టింది, శాంతిగా పెట్టింది కానీ అశాంతిగా పెట్టలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్క సీతమ్మ గారికి అంటే ఎక్కువ మంది భోజనాలు పెట్టుకుని ఇప్పుడు అనేక మంది ఉన్నారు, పెడుతున్నారు కదా చాలా మంది. చాలా మంది ఇప్పుడు షిరిడి సాయిబాబా భక్తున్నారనుకోండి, లక్షవారం లక్షవారం చాలా మంది భోజనాలు పెడుతున్నారు, పెడుతున్నారు మంచిదే. కానీ ఇక్కడ ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పేది శాంతి చిత్తంతో చేయాలి, కానీ అశాంతి చిత్తంతో చేయకూడదు. భోజనమే కాదు, ఏదైనా సరే అశాంతి చిత్తంతో మాట్లాడకూడదు, ఉద్రేకంగా మాట్లాడకూడదు, ఉద్రేకంగా మాట్లాడకూడదు. నువ్వు మాట సాత్వికంగా ఉండాలి, అది నిరాడంబరంగా ఉండాలి. ఇతరులకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, ఇతరులకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, వాళ్ళ స్థాయికి దిగి మాట్లాడాలి. వాళ్ళ స్థాయికి ఇవి మాట్లాడుతున్నారు, నువ్వు అంది నువ్వు చెప్పే విషయం వాళ్ళకి ఎంతవరకు అందుతుంది లేదని చూసుకుంటూ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, వాచింగ్ ఉండాలి, ఇన్ని రకాలుగా ఉండాలి. మామూలు ఒక మాటే కాదు, పని కూడా అలా ఉండాలి, పని కూడా అలాగే ఉండాలి, పని కూడా అలాగే ఉండాలి. అయితే ఏదో ఫలం రావచ్చు, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు దాని గురించి ఫలం రావచ్చు రాకపోవచ్చు. ఇదే కదా గీతలో చెప్పింది, దీని నాలుగు కోళ్లు మంచం అంటారు. మంచానికి ఎన్ని కోళ్లు ఉంటాయి? మంచానికి నాలుగు కోళ్లు ఉంటాయి. తిలక్ గారే, గాంధీ గారి కంటే పూర్వం వాడు తిలక్ గారు. ఈ ఒక్క శ్లోకం అర్థం చేసుకుని సరిపోతున్నాడు తిలక్ గారు. నువ్వు పని చేయడానికి పనికొస్తావు, నువ్వు పని చేయడానికి పనికొస్తావు, ఫలితం నీ చేతిలో లేదు. వస్తే రావచ్చు, లేకపోతే రావచ్చు. ఫలితం వస్తే రావచ్చు, లేకపోతే కొంతమంది ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. పాపం చూస్తున్న వాళ్ళందరూ సామర్థ్యంగా కష్టపడతారు, కానీ ఏది కలిసి రాదు. ఆ రెయిల్ చెరువుల్లో 110 మంది బాగుపడిన ఉన్నారు, 90 మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు ఆ పాడైపోయిన వాళ్ళు కనపడాలి, ఎందుకంటే ఇళ్ళకాడ కూర్చుంటారు. ఇవి రెయిల్ చెరువులో బాగుపడిన వాళ్ళందరూ ఈ చొక్కాలు పైకెత్తేసి తిరుగుతూ ఉంటారు, ఈ చొక్కాలు ఇలా పైకెత్తేస్తూ ఉంటారు, ఆ సిగరెట్ పొగ కూడా మన ముఖం మీద పూస్తూ ఉంటారు. అప్పుడు పాడైన వాళ్ళు ఇళ్ళకాడ కూర్చుంటారు, ఇది బాధపడిన వాళ్ళు ఏమో రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, ఈ చొక్కాలు ఇలా పైకెత్తా ఉంటారు, కాలర్ ఇలా పైకి. మనం వాళ్ళు చూసి ఏమనుకుంటాం అంటే, రైలు చేయని వాళ్ళు అందరూ ఇలాగ పాడైపోయారు, ఎందుకంటే అందరూ ఇలాగ బాగుపడిపోయారేమో అనుకుంటాం. పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందులో. ఈ 10 రోడ్డు మీద కనిపిస్తున్నారు కాబట్టి 100 ఇలా బాగుపడిపోయారేమో అనుకుంటాం. వీళ్ళకంటే రైలు చెరువులు మాదిరిగా చేసి బాగుపడిన, వీళ్ళకంటే కష్టపడిన వాళ్ళు, రైలు పోయిన వాళ్ళు ఉన్నారు, చెప్పలేము. ఆ కర్మ ఫలితం మన చేతిలో, ఇదే భగవద్గీతలో చెప్పాడు. కర్మ ఫలితం మన చేతి. అర్జున భగవద్గీత చెప్పి కృష్ణుడు అన్నాడు, అర్జున నేను ఎంత చెప్పినా నీ పక్కన నేను నించున్నా, యుద్ధానికి వెళ్ళి వాడు చస్తాడో లేకపోతే ఇంటికి వస్తాడో తెలియదు అన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు చస్తే చస్తాడు, లేకపోతే ఇంటికి వస్తాడు. ఒకవేళ నువ్వు జయం సంపాదిస్తున్నావు నేను చెబుతున్నానని చెప్పటం, కానీ నువ్వు చస్తావు అనుకో, చస్తే స్వర్గానికి వెళతావు, చస్తే స్వర్గానికి వెళతావు, జయిస్తే రాజ్యం వస్తుంది, అది లాభం ఇది లాభం అన్నాడు. ఒక నిజంగా నువ్వు చస్తావు అనుకో, నిజంగా నువ్వు చస్తావు అనుకో, నిజంగా నువ్వు చస్తే నీకు నష్టం లేదు, స్వర్గానికి వెళతావు. ఏం చేస్తావు కదా, ఒక ధర్మ నిమిత్తం నువ్వు పోరాడావు, ఒక ధర్మ నిమిత్తం నువ్వు పోరాడావు అని చెప్తావు. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, ఎక్కడికి వెళ్తావు, స్వర్గానికి వెళతావు. ఒకవేళ జయించావు అనుకో రాజ్యానికి వస్తుంది, జయిస్తే పప్పు అన్నాం, ఓడిపోయి చచ్చిపోతే స్వర్గరాజ్యం. నీకేదైనా అది బాగానే ఉంది, ఇటైనా ఇబ్బంది లేదు, అటైనా ఇబ్బంది లేదు. అయితే అయ్యి బాబు భీష్ముని ఎలా జయించగలను మా తాతగారు, మరి ద్రోణాచార్యుడు మా గురువు గారు అంత పెద్దవాడిని నేను ఎలా జయించగలను అని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉందండి వైభవం అంతా. అసలు మీరు భగవద్గీత ఏం చదవక్కర్లేదు, ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి. వీళ్ళందరినీ భీష్ముని ఎలా జయించగలను, అర్జును పాఠాలు చెప్పిన వాడు నేర్చుకున్నాడు. ఢిల్లీ పక్కన ఇప్పుడు కూడా ఊరుంది దుర్గం, దుర్గం అక్కడ కంప్యూటర్ సైన్స్ సెంటర్ ఈ మధ్యన ఎక్కువ పెట్టారు. దుర్గం ఏదో ఉంది పక్కన, ఢిల్లీ పక్కనే. ఈ మధ్యన చాలా మంది కంప్యూటర్, ఆ ద్రోణాచార్యుడు ఊరది, అక్కడే కౌరవులకి పాండవులకి ఈయన బోధించేవాడు. పాపం భీష్ముడు ఈ కౌరవులను పోషించడం, పాండవులను పోషించడం, వీళ్ళ మీదకి ఎవరైనా ఇద్దరు వస్తాను తరిమేయటం ఎలా కష్టపడ్డాడు, కానీ జీవితంలో ఎప్పుడు సుఖపడలేదు భీష్ముడు. భీష్ముడు ఆయన జీవితంలో సుఖం ఎలా ఉంటుందో తెలియదు. ఎదుటి వాళ్ళ గురించి కష్టపడతాం కానీ పాప తాతగారికి ఏం తెలియదు. ఆయన జీవితంలో సుఖం అంటే అసలు బాడీకి కంఫర్ట్ లేకుండా అయిపోయింది. భీష్మాచార్యుల వరకు లోకంలో గొప్ప పేరు ఉంది కానీ ఆయనకి భక్తుల్లో ప్రహ్లాదు తర్వాత భీష్ముడి పేరు చెప్తారు. ప్రహ్లాదు తర్వాత భక్తుల లిస్ట్ ఉంది తర్వాత భీష్ము. అయితే అది ఏం సుఖపడలేదు భీష్ముడు, భాషల్లో చెప్తున్నాను అదేం సుఖపడలేదు భీష్ముడు. ఈ భీష్ముని ఎలా చంపగలను, ద్రోణాచార్యుని చంపే సైన్యం ఎక్కువ, అప్పుడు మన ఆంధ్రులందరూ కౌరవులు తరఫున ఉన్నారు, సైన్యం ఎక్కువ ఎవరికి, కౌరవులకి సైన్యం ఎక్కువ. అప్పుడు చెప్తాడు ఈ ఒక్క మాట వినండి, ఇంక మీరు ఏం వినక్కర్లేదు అసలు. అప్పుడు కృష్ణుడు అంటాడు వీళ్ళందరినీ ఎలా చంపగలను మనకు, వీడు ఈశ్వరుడు, ఎవడు ఈశ్వరుడు, వాళ్ళందరినీ చంపేసి పోగులు పెట్టి ఉంచాలి వాళ్ళందరినీ. నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావు అర్జున, అర్జున వాళ్ళందరినీ చంపేసి పోగులు పుట్టించాను, ఒక చేతులు ఆడించు అని నాది కీర్తి లేదు, అది నాది గౌరవం లేదు. ఇది ఒక్క మాట ఈశ్వరుడు అంటే మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ ఇది ఒక అర్జునుడికే వర్తించదు, మనందరికీ వర్తిస్తుంది. మనం ఏదైనా సాధించామనుకోండి జీవితంలో అది ఈశ్వర సంకల్పాన్ని బట్టి మనం సాధించాం, కానీ మన తెలివితేటను బట్టి సాధించామని మీరు ఎలా అనుకోద్దు, అలా అనుకుంటే పాడైపోతారు అందరు. వీళ్ళందరినీ ఎవరినైతే నువ్వు చంపుదాం అనుకుంటున్నావు వాళ్ళందరినీ చంపేసి పోగులు పట్టించాను, నువ్వు చేతులు ఆడించాను. ఇంకేం కావాలి, అర్జునుడు అంత పెద్దవాడిని, మహావీరుడు, మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుడు అర్జునుడు. అర్జునుడు ఆయన ఎలా అంటే మనం ఏ పాటి వాడు, అర్జునుడితో పోల్చుకుంటే భగవంతుడి మాట వదిలేండి, అర్జునుడితో పోల్చుకుంటే మనం ఏ పాటి వాడు, ఎంత వాడు అర్జునుడు అంత వాడిని పెట్టుకుని నిమిత్తం మాత్రం భవసవి సాధ్యం. ఇది నువ్వు బొమ్మలాగారా నిలబడు, నాకేమి కోరికలు లేవు, దుర్యోధనుడు అన్నాడు ద్రోణాచార్యుడితో. ధర్మరాజుని బతికొండగా భీష్ముడు చచ్చిపోయాడు అప్పటికి. ద్రోణాచార్యుడు అన్నాడు గురువు గారు మీరు నాకు మాట నెరవేర్చాలి, ధర్మరాజుని చంపేయొద్దు, అని బతికొండగా తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడలేదంట. ఆయన చంపొద్దు, ఎవరిని, ధర్మరాజుని చంపొద్దు. ఆయన బతికుండగా నేను తీసుకెళ్లి కాలం పడాలంటే మళ్ళీ జోద వాడించి మళ్ళీ నారాయణానికి పంపిద్దా అన్న ఉద్దేశం. మీరు ఆయన చంపొద్దు, బతికుండగా పట్టుకోండి. మీరు ఆయన చంపొద్దు, తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడవండి. మనిషిని శవాన్ని తీసుకురద్దు, ప్రాణం ఉండాలి, తీసుకొచ్చి నా పాదాల దగ్గర పడవండి అన్నాడు. ఎవడు దుర్యోధను చెప్పాడు ద్రోణం, రేపు సాయంత్రం లోపల నీ కోరిక నెరవేరుస్తాను. రేపు సాయంత్రం లోపల 5 రోజులు యుద్ధం చేశాడు ద్రోణాచార్యుడు, రేపు సాయంత్రం లోపల నీ కోరిక నెరవేరుస్తాను. దుర్యోధను ఎక్కడో ఉన్నాడు, భీముడు ఎక్కడో ఉన్నాడు, అంటే మహాయుద్ధం కాదు, ఎవరో ఒక మూలన యుద్ధం చేస్తా అంటారు ఎవరు, కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, అది కృష్ణార్జునులు ఎక్కడో ఉన్నారు, యుద్ధం జరిగిపోతుంది, యుద్ధం జరిగిపోతుంది. సచైవుడు గగ్గులు వచ్చేసింది, సైన్యులు పాండవులకు అగ్రసుడు వాడు ఎవడో ధర్మరాజు తీసుకుపోతే ఎలాగా. సైన్యులు ఏమొచ్చిందంటే వాడు మహావేగంగా గాలివాణి వచ్చినట్టు వచ్చేస్తున్నాడు. ఎవడో ద్రోణాచార్యుడు, ఎవరిని పట్టుకోవడానికి, ధర్మరాజుని పట్టుకోవడానికి, గాలివాణే సైక్లోన్ వాడు వచ్చినట్టు వచ్చేస్తున్నాడు. వాడికి యుద్ధంలో ఎంత చాతుర్యం ఉందో అంత చూపించి అంత వేగంగా వస్తున్నాడు. వీళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరో కృష్ణార్జునులు ఎక్కడో ఇంకో చోట యుద్ధం చేస్తారు, ఖాళీగా కూర్చోలేదు, యుద్ధం జరుగుతుంది. ఒకసారి సైన్యులు పెద్ద ఎరికి అక్కడ పట్టి దొరికేశాడు ధర్మరాజు. ఎరికి ఎవడు ఎవడు మాట్లాడి ఎరికి అక్కడ చేశాడు. అయిపోయింది యుద్ధం, ధర్మరాజు దొరికేశాడు, వచ్చేస్తున్నాడు, దగ్గరికి వచ్చేసాడు, ఇంకెంతో దూరం లేదు. వచ్చిన వాళ్ళ నరికప్పుడు పడేస్తాడు, పాండవ సైన్యాన్ని పోగులు పెట్టేస్తున్నాడు. ఎవడైతాడు గడ్డ వస్తున్నాడు వాడు అన్నారు, అంటే దుర్యోధనుడు మాట నెరవేర్చాలి, నీకు అర్థమవుతుంది. పోగుల కింద నరికేస్తున్నాడు, దొరికిన నరికేస్తున్నాడు, వచ్చేసాడు, ఇంకా ఎంత దూరం లేడు. ఒకసారి సైన్యం అంతా దొరికేశాడు ధర్మరాజు, ధర్మరాజు పని అయిపోయింది, పెద్ద గగ్గు మాట అర్జునుడు కనపడి పరమాత్మని గుర్రం ఇచ్చి మనం ఇక్కడ వదిలేద్దాం, ఆయన గెలదాం అన్నాడు. ఎవడి మీదకి, ద్రోణాచార్యుని మీద గెలదాం అన్నాడు. ఇంకొక 2 నిమిషాలు ఆగితే, కృష్ణార్జును రావడానికి ఒక 2 నిమిషాలు ఆగితే ధర్మరాజును పట్టిపోదురు ఎవడవు, ద్రోణాచార్యుడు అతి వేగంగా వస్తారు. ఎవరవు కృష్ణార్జునుడు అతి వేగంగా వస్తారు. ద్రోణుడు ఎంత వేగంగా వచ్చాడు, అంత చాతుర్యంగా కృష్ణుడు రథం నడిపాడు, ద్రోణుడి తరిమి 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 విడిచిపెట్టాడు అర్జునుడు. ఇంక ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాడి ఇంటికి వెళ్ళిపోతాడు ద్రోణాచార్యుడు. అప్పుడు దుర్యోధనుడు ఒకటి అన్నాడు, నీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేశాను, కృష్ణార్జునుడు అక్కడ ఉండగా యుద్ధం చేస్తాంటే నేను ధర్మరాజుని పట్టి తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడలేను, నా ఓటమును అంగీకరిస్తున్నాడు ద్రోణాచార్యుడు. నా వల్ల కాదు, నన్నేమో అనుమానించకు, నేను హృదయపూర్వకంగా యుద్ధం హృదయపూర్వకంగానే చేశాడు, కానీ కృష్ణార్జునుడు అక్కడ ఉండగా మడికి నేను ధర్మరాజుని తీసుకొచ్చి నీకు ఇవ్వలేదు, సాధ్యం కాని ఇంపాసిబుల్, నాకు సాధ్యం కాని పని, కానీ సాధ్యం చేసుకుందామని ప్రయత్నం చేశాను, ఇంపాసిబుల్, అది నాకు సాధ్యం కాదు. ఏం చేద్దంటే, మీకు ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే, ఇదంతా పరమాత్మ కంట్రోల్లో ఉంది. నాకు ఎందుకు కంఠం తేడా వస్తుందంటే, కృష్ణుని నిర్వాణ స్థితి పొందినప్పుడు పాండవులు ఉండగానే కృష్ణుని శరీరం ఇచ్చి పెట్టేశాడు, చనిపోయిన వార్త ధర్మరాజుకి తెలియదు, అర్జునుడు తీసుకొస్తాడు, భగవంతుడు చచ్చిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చచ్చిపోయింది, భగవంతుడు చచ్చిపోయాడని చెప్పాలి, అంతే కదా మనం కృష్ణుడు అంటే ఏమనుకుంటున్నాం, భగవంతుడు అనుకుంటున్నాం, భగవంతుడు చనిపోయాడని చెప్పలేదు ధర్మరాజు, ఎవరు అర్జునుడు ధర్మరాజుతో, మన అమ్మ చచ్చిపోయింది, అంటే తల్లి పిల్లల్ని ఎలా చూస్తున్నావు, అలా భక్తుని భగవంతుడు చూస్తాడు. అంటే భక్త వస్త్రుడు అంత ఆప్యాయంగా, అంటే భక్తుల పట్ల భగవంతుడికి భక్తుల పట్ల అంత ఆప్యాయంగా చూస్తాడు. తల్లితోడు పోల్చడం కూడా న్యాయం కాదు, తల్లితోడు పోల్చడం కూడా న్యాయం కాదు. ఇంతకీ నీకు తిలక్ గారు చెప్పిన మాట చెప్తున్నాను కదా, నువ్వు పని చెయ్యి, డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితం రావచ్చు రాకపోవచ్చు, ఫలితం రావచ్చు రాకపోవచ్చు, అది నువ్వు ఫలకాంక్ష పనికిరాదు, ఫలకాంక్ష నీకు పనికిరాదు, ఫలితం కోరొద్దని చెబుతున్నానని చెప్పి పని లేకుండా సోమర్తనం అలవాటు చేసుకో, వచ్చి కదా వస్తుంది రాదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం, వచ్చిదేదో వస్తుంది రానిదేదో రాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరగదు. మనకి పాకిస్తాన్ ఇండియా విడగొట్టేశారు, మరి మనది ఒకటే కంట్రీ, పాకిస్తాన్ ఇండియా విడగొట్టేశారు, విడివస్తే వెలుగొట్టేస్తే మన పాకిస్తాన్ మన కంటిని డివైడ్ చేస్తేనే కానీ మనకు స్వరాజ్యం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అప్పుడు మౌంట్ బాటన్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వయసు రాళ్ళు కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళి దేశ విభజనకు అంగీకరించి వచ్చారు. నెహ్రూ వెళ్ళాడు, పటేల్ వెళ్ళాడు, అయ్యాజీ వెళ్ళాడు, మౌంట్ బాటన్ దగ్గరికి వెళ్ళి మేము దేశ విభజన అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చెప్పొచ్చేసారు. మా గాంధీ గారితో చెప్పారు, దేశ విభజనకు మేము అందరూ అంగీకరించాం, మీరు కూడా అంగీకరించారు. గాంధీ గారి కలం నీళ్ళు వస్తాయి. మీరు పని చేయవలసింది, మీరు అంగీకరించి ఇచ్చారు. నన్ను ట్రంపం పెట్టి నా శరీరాన్ని అంతా నిలువు నా కోసేసినప్పుడు మీరు వెళ్ళారు. భారతదేశం రెండు మొక్కల కింద వెళ్ళిపోతాడు. బర్నింగ్ పెట్టారు మీరు రంపం పెట్టి నన్ను రెండు మొక్కల కింద కోసేసి అప్పుడు మీరు ఈ పార్టీషన్కి అంగీకరించి రావాల్సింది అన్నాడు అని ఏడ్చాడు బాబు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే బర్నింగ్ పెట్టారు. ఆ దేశభక్తి తెలంగాణ ఏంటండి? తెలంగాణ ఏంటి? సర్కారు జిల్లాలు ఏంటి? అసలు పాకిస్తాన్ వెళ్ళిపోవటం వెళ్ళిపోయినప్పుడే గాంధీ గారు ఎంత దేశాన్ని ముడిక మొక్కలు మొక్కలు మొక్కల కింద చేసుకెళ్ళిపోతాండి. చివరి జిల్లాకో రాష్ట్రం కింద చేసేస్తాంట. అసలు దేశం గురించి ఆలోచించడం లేదు. మన అధీనం చెప్పి దేశం గురించి ఆలోచించడం లేదు. ఏంటి తెలంగాణ, ఏంటి సర్కారు జిల్లాలు, ఏంటి రాయలసీమ, ఇవన్నీ భారతదేశం ఉంటే ఇవి ఉన్నాయి. దేని గురించి ఆలోచిస్తున్నట్టు ఇవన్నీ? ఒకరి కంట్రీ గురించి ఆలోచించలే. ఒకరిని ఏదో దుకాణం పెడతాంటాడు, ఒక నేను పొయ్యి పెడతానంటాడు. బాపు జన మాటలు. నన్ను రంప పెట్టి ఇలా కోసేసి రెండు మొక్కల కింద మనం ఇది టేక్ చెక్క టేక్ మొక్క వస్తాను చూడండి, టేకుకు వస్తాను చూడండి, అలా నన్ను రంపం పెట్టి కోసేసి మీరు దేశ విభజనకు అంగీకరించి రావాల్సింది అన్న. అయితే వాళ్ళు ఇయ్యంకుడు ఏం చెప్పాడంటే, అప్పుడు మీరు ఎన్నిసార్లు బాధపడ్డా, మిమ్మల్ని ఎన్నిసార్లు రంపం పెట్టి కోసేసినా దేశ విభజన ఆగదన్నాడు. అది ఈశ్వరు నిర్ణయం అన్నాడు. వాళ్ళు ఏం ఎవరు రాజ్యాలు మనం ఆక్షేయడం, అది భగవంతుడి సంకల్పం. పాకిస్తాన్ ఇవ్వడానికి మనం ఒప్పుకోకపోతే స్వాతంత్రం రాదు. వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా తిప్పుకోవడం అనవసరం. ఎవడు రాజాజు చెప్పాడు, ఆ ముస్లింలకి అది కావాలంటున్నారు యుద్ధం. ఇష్టం లేని వాళ్ళు మనం కూడా తిప్పుకోవడం ఎందుకు? మనం అంత ఇష్టం లేనప్పుడు ముస్లింస్ కాలను కూడా తిప్పుకుని ఎందుకు మనకి? ఇప్పుడు మీరైనా అత్త కోళ్ళ ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా కోళ్ళకి ఏర్పాటు కాపురం వెంటనే కాపురం ఏర్పాటుకుని ఉండుకోమని చెప్పేస్తున్నారు కదా. మీరే ఇంటికాడ చెప్పేస్తున్నారు కదా. అదే రాజాజీ అన్నాడు, ఇష్టం లేని వాళ్ళు భూదాన్ని వేసి తిరుగుతానంటానండి. పాకిస్తాన్ కావాలలేదు. వాళ్ళు పాకిస్తాన్ ముస్లింస్ మనతో కలిసి ఉండం అంటున్నారు. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మనం వదిలేద్దాం. వాళ్ళ కాపురం వాళ్ళకే మన కాపురం. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ చిన్న చిన్న విషయాలు గాంధీ గారికి పట్టలేదు. ఇది కూడా ఈ లాజిక్ పట్టలేదు. ఆ దేశభక్తి, ఆ ప్రేరణ, ఆ పేట్రియాటిజం, నాట్ ఓన్లీ ఆర్మరీ పేట్రియాటిజం, ఆర్మరీ పేట్రియాటిజం, బర్నింగ్ పేట్రియాటిజం కలిగిరనమాట. తెలంగాణ అంటాడు, ఇంకోటి అంటాడు, ఒకటి విశాఖపట్నం అంటాడు, ఒకటి బెదవాడ అంటాడు. అంటే నువ్వు ఏదైనా మంచి పని చేస్తే మంచి మార్గంలోనే చెయ్యి. నీకు అర్థమవుతుందండి, మంచి పని చెడ్డ మార్గంలో చేయకూ, మంచి పనిని మంచి మార్గంలోనే చెయ్యి. అందుకని మంచి పనిని చెడ్డ మార్గంలో నువ్వు చేసి సాధిస్తావును కదా, ఈ పొల్యూట్ అయిపోతుంది, నీ మనసు శుభ్రంగా పాడైపోతుంది. ఈ పని ఇక్కడ సాధించవచ్చు నువ్వు, కానీ నీ శరీరం చనిపోయేది నీ కూడా, నీ పాడైపోయిన జీవుడు నీ కూడా వస్తాడు. శుభ్రంగా పాడైపోయి అని నీ కూడా వస్తాడు. చెడ్డ సాధనతో చేయొద్దు. అయితే నువ్వు చేసేది మంచి పనినా, చెడ్డ సంకల్పంతో చెడ్డ మార్గంతో కనుక చేస్తే అది కూడా ఆ పని వల్ల ఒక నువ్వు సాధించిన దానివల్ల ఎవరో సుఖపడరు. కాబట్టి నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే సాధనలు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, చాలా ఫైట్ గా ఉండాలి, కూల్గా ఉండాలి. తర్వాత పొలం రావచ్చు రాకపోవచ్చు, దాని అది నీ చేతిలో లేని పని. కొన్ని కొన్ని మాటలు మనకు అర్థం. షేక్స్పియర్ చెప్తాడు, మ్యారేజ్ చేస్తారు మేడీ చేయాలని. షేక్స్పియర్ చెప్పేది అన్ని అబద్ధం అనుకుంటాం. పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడతారు. మ్యారేజ్ చేస్తారు మేడీని చేయను. ఇప్పుడు ఏ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి అవ్వాలి, ఏ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి అక్కడ నిర్ణయం చేసేస్తాడు. వెళ్ళి అక్కడ నిర్ణయం చేస్తాడు. నిర్ణయం అయ్యాక అమ్మాయిని అబ్బాయిని భూమి మీద పంపుతాడు. అట్లా ఎవడో ఈశ్వరుడు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ షేక్స్పియర్ చెప్తాడు. దెర్ ఇస్ ఎ వే, దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. ఏదో కెరటం వస్తుంది, ఆ కెరటంలో నెగ్గుతావు ఒకసారి ఓడిపోతావు, ఒకసారి డబ్బు వస్తుంది ఒకసారి ఉన్న డబ్బు పోతుంది. ఏదో కెరటం వస్తుంది చెప్పలేము అది. ఆ పూర్వ జన్మకి ఈ జన్మకి ఏదో అనుబంధం ఉంటుంది. దెర్ ఇస్ ఎ డెస్టినీ, దెర్ ఇస్ ఎ వేవ్, దర్ షేప్స్ అవర్ హ్యాండ్స్. ఇవన్నీ మనం ఏదో మిచ్చమాటలు అనుకుంటాం, ఇచ్చే మనకు అనుభవం లేక. వాళ్ళు ఎంత ఆలోచనతో ఎంత లోతు గుండెతో ఆ మాటలు చెప్పారో మనకు అర్థం కాదు. అంటే ఆ మాట చెప్పాక మనకు చాలా తేలిగ్గా ఉందనిపిస్తుంది. ఆ మాట చెప్పడానికి ఎంతో మదన పడితేనే కానీ ఆ మాట రాదు. అంత మంచి మాట చెప్పడం చాలా కష్టం. ఈ మాట మీకు ఎంతవరకు అర్థమవుతుందో చూడండి. గాంధీ చెప్పిన మాట హింస కంటే అహింస మంచిది, హింస కంటే అహింస కాదు పిరికితనం కంటే కూడా అహింస మంచిది, హింస మంచిది. ముగిస్తున్నాం. అంచేది మీరు అందరికీ ముగి, మీరు ఎవరైనా మంచివాళ్ళు సాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎలాగో నాలుగింటికి లేచేవాళ్ళు ఉన్నారు, బాగా సాధన చేసేవాళ్ళు ఉన్నారు, పూజ చేస్తారు, స్నానం చేస్తారు, కాలకృత్యాలు అయిపోయిన తర్వాత ఇష్టం విష్ణువు కానీ శివుడు కానీ దేవి కానీ పూజ చేస్తారు. కొంతమంది పూజ చేస్తేనే కానీ స్నానం చేసి పూజ చేస్తేనే కానీ కాఫీ తాగరు. మంచిది, అన్ని ఇష్టం మంచిది, గొప్ప విషయం. కానీ మీరు అందరికీ ఒకటి ప్రార్థన, మనం ఏదో సాధన చేసేస్తున్నాం, మనం ఏదో బాగుపడిపోతున్నాం, మనం మోక్షం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, చాలా మందికి పూజ లేదు, జపం లేదు, వాళ్ళు వెనకబడిపోయారు, మనం ముందుకు దూసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం, వాళ్ళు పాడైపోయారు, మనం బాగుపడిపోతున్నాం, ఇటువంటి పిచ్చ గొడవలు మీ బ్రెయిన్లోకి రాను. ఇది పాడైపోవడానికి గుర్తు మీరు ఎలా అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎవరైతే పాడైపోయారు అనుకుంటున్నారో వాళ్ళకంటే ముందు మీరు పాడైపోతారు. వాళ్ళ హృదయంలో ఉన్నది మన హృదయంలో ఉన్నది ఒకటే వస్తువు. ఈ జపం చేసే వాడి హృదయంలో ఏముందో జపం చేయని వాడి హృదయంలో కూడా అదే ఉంది. మీరు మీరు సాధన చేసుకుని వద్దంటలేదు. వాళ్ళు ఏమి సాధన చేయటం లేదు, వాళ్ళు వెనకబడిపోయారు, వాళ్ళందరూ పాడైపోయారు, ఎందుకు పనికిరారు, ఇటువంటి తలంపులు వస్తాయని కూడా వాళ్ళకంటే ముందు పాడైపోతారు. దీనివల్ల మీకు తెలియదు, దేహాభిమానం పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది, శవబుద్ధి పెరిగిపోతుంది. మీకు తెలియకుండా మీరు మంచి పనులు చేయొచ్చు, సాధన మంచిదే, ఎఫర్ట్ ఇది నీడెడ్ సాధన అవసరం. కానీ మీరు ఎలా అనుకోండి, వాళ్ళు ఎలా ఎంగపడిపోయారు, మనం ముందుకు వచ్చేసాం, వాళ్ళు భక్తులు కాదు, మనం అందరం భక్తులం, వాళ్ళకి వివేకం లేదు, మనకి వివేకం వచ్చేసింది, ఇలా పిచ్చ పిచ్చ ఆలోచనలు మీరు వస్తే వాళ్ళకంటే మనం ఎక్కువ వాళ్ళం. మీరు ఇలా సుపీరియారిటీ ఏదో సాధన చేసి ఏదో గుండె ఒక రెండు సార్లు వెళ్ళి మీరు సుపీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకుంటారు అనుకోండి, వాళ్ళకంటే మీద వాళ్ళకంటే మీరు ఎవడైతే పాడైపోయారు అనుకుంటున్నారో వాళ్ళకంటే మీరు ముందు పాడైపోతారు. తర్వాత మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తాం అనుకోండి, అనుకోని ఉడికే మాట, మీకు ఎవరికి దుఃఖం లేదమ్మా అండి. మోక్షం పొందే వరకు దుఃఖం ఉంటుంది, మోక్షం పొందే వరకు దుఃఖం ఉంటుంది, మోక్షం పొందే వరకు అసూయ ఉంటుంది, మోక్షం పొందే వరకు బంధం ఉంటుంది, మోక్షం పొందే వరకు భయం ఉంటుంది, మోక్షం పొందే వరకు ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఇవన్నీ వదిలించుకోవడానికి సాధం. మీరు ఒక విషయం, మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తాం అనుకోండి, అనుకోని వారు మీకంటే మీకు ఎవరికైనా దుఃఖం వస్తాయంటే మీకు కానీ చెప్పి ఎల్లమ్మకు వస్తానని నాకు రావటం లేదు అనుకో. నేను ఆత్మనే, నేను ఆత్మనే, నేను ఆత్మ, ఆత్మకు దుఃఖం ఏంటి ఈ దుఃఖం? నిజంగా ఎల్లమ్మకు దుఃఖం వస్తాయంటే మీకు బాధ వస్తుందా? రాదండి, ఇది నాకు రావటం లేదు, ఎల్లమ్మకో పుల్లమ్మకో వస్తుంది అనుకోండి, అనుకోండి. మీరు బాధ మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరికైనా దుఃఖం వస్తాయంటే మీకేమైనా ఉంటుందా? మీకేం ఇప్పుడు మీకు ఏదైనా దుఃఖం వస్తుంది అనుకోండి, మాట వచ్చి మీ ఇంటి పక్క వాళ్ళకి దుఃఖం వస్తుంది అనుకోండి, దాని వేగం మీ మీద ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మీకు ఏదైనా దుఃఖం వస్తానంటే ఆ దుఃఖపడేవాడు నేను కాదు, ఎవడికో వస్తాను, ఆడి మటుకి నేను కాదు అనుకోండి, దుఃఖం చల్లారిపోతుంది. మీరు బాగా ఇంకోసారి అర్థం చేసుకోండి, ఇంకోసారి మీరు అర్థం చేసుకోండి అని చెప్పేది. మీకు దుఃఖం వస్తుంది, దుఃఖం లేకుండా మనిషి ఉండడు, దుఃఖం నుంచి పునర్జన్మలు వచ్చి తెలుతాయి. దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్ అంటే లోపల దుఃఖం ఉంటుంది, దుఃఖం లేదంటే నటిస్తారు, వాళ్ళు ముఖం చెబుతుంది, వాళ్ళ శరీర అవయవాలు చెబుతాయి, కళ్ళు చెబుతుంది, ముక్కు చెబుతుంది, వాడికి దుఃఖం ఉందని, లోపల అశాంతి ఉందని. నీ ఇంటి పరిస్థితి బాగానే ఉందని ఎవరో అడుగుతారనుకో, నిజంగా బాగోలేదనుకోండి బాగానే ఉన్నామని అంటారు. ఏం సంఘం అంటే అందరికీ భయం కదా, సంఘం అంటే సంఘం అంటే భయం ఉంటుంది కదా మీకు. ఇదే భగవద్గీతలో చెప్పాడు, నువ్వు ఎవరిని జడిపించకు, ఎవరిని చూసి నీకు జడిపి వచ్చినా నీకు భక్తి కలగదని చెప్పాడు. నువ్వు ఎవరిని జడిపించకు, ఒకవేళ ఎవరినైనా ఇతరులు చూసి నీకు భయం వస్తావు అనుకో, నీకు భక్తి అనేది కలగదని చెప్పాడు. ఇది 12 అధ్యాయంలో వస్తుంది, దైవ లక్షణాలు వస్తాయి. అది నిజమైన సంపద, దైవ లక్షణాలు నిజమైన రూపాలు అయ్యే అంటే అది నీకు దుఃఖం వస్తానుకోండి. ఎవరికి వస్తుందో దుఃఖం, నాకు కాదు. నేను పుట్టని వస్తువుని, పుట్టుకతోటి చావులతోటి సంబంధం లేని వస్తువుని, అయితే దుఃఖం వస్తుంది, రావటం వస్తుంది, ఎవరికో వస్తుంది. దుఃఖం ఎవరికి వస్తుందో వాడి మటుకు నేను కాదు అని మీరు ఇది మన ఈ వాక్యం మీరు శ్రద్ధగా అర్థం చేసుకుంటే ఒక 10 నిమిషాలు దుఃఖం యొక్క వేగం తగ్గిపోతుంది. ఎవరికో అప్పు ఉందనుకోండి మీకు దుఃఖం వస్తుందా? ఎవరికో అప్పు ఉందనుకోండి మీకు దుఃఖం వస్తుందా? అలాగే మీకు దుఃఖం వస్తుందనుకోండి, ఎవరికో వస్తాను దుఃఖం, ఆ దుఃఖపడేవాడిని నేను కాదు. ఏ వస్తువుకి నేను దుఃఖం వచ్చే వస్తువుని మటుకు నేను కాదు, దుఃఖం వస్తాను, ఆ దుఃఖపడేవాడిని మటుకు నేను కాదు. నాకు దుఃఖం లేనివాండి, నేను స్వరూపంలో దుఃఖం లేనివాండి, కానీ దుఃఖం వస్తుంది, ఆ దుఃఖపడేవాడిని మటుకు నేను కాదు అనే భావన మీకు బలపడితే దుఃఖం యొక్క వేగం తగ్గుతుంది. మీరు గుళ్ళోకి వెళ్తే వెళ్ళండి, మంచిదే. గుళ్ళోకి వెళ్తే దేవాలయానికి వెళ్ళండి, అంతేకాని ఎవరు గుళ్ళోకి రావటం, గుళ్ళోకి రావటం పాడే పేరు ఎందుకు పనికిరా, ఇటువంటి గొడవలు అనుకోకండి. మీకు అనవసరం గొడవలు ఇలా అనుకుంటే ముందు మనం పాడైపోతాం. వాళ్ళు బాగా ఉంటారు గుళ్ళోకి వెళ్ళిన, ముందు మనం పాడైపోతాం. ఇటువంటి విషయాల్లో బహు జాగ్రత్తగా, చిన్న చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాం, చిన్న చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉంటాం. అది చిన్న చిన్న విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఓం అంటే ఏదో అనుకోకండి, మీరు భగవంతుడి పేరే ఓం కాదు. ఓం ఓం అంటే ఏదో అనుకోకండి, భగవంతుడి నామం ఇది. ఈ భగవంతుని స్మరించుకుంటే మనకు పవిత్రులు అవ్వలేదు. భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి, సైమల్టేనియస్ గా అదే టైంలో ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది అర్థమవుతుందా? ఓ పక్కనేమో భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి, రెండో పక్కన ఏం చేయాలి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండు సైమల్టేనియస్ గా చేయండి, చేస్తున్నట్టుకూడదు అది చేస్తున్నా అని. శాంతి శాంతి శాంతి.